ఎప్పుడైనా ఆత్మబంధువురారు. మనుషులు, అవతార పురుషులు, ఈ మహాజ్ఞానులు, మహాగురువులు ఎందరో వాళ్ళ శరీరం దాల్చిన రోజునే మనం వాళ్ళ జయంతులు చేసుకుంటూ ఉంటాం. అంటే వాళ్ళ శరీరం ఈ ప్లానెట్ మీదకి, ఈ భూమి మీదకి వచ్చినప్పుడు వాళ్ళ జయంతులు మనం చేసుకుంటూ ఉంటాం. అలాగే జన్మాష్టమిదే శ్రీరామనవమి, షష్ఠి, సుబ్రహ్మణ్య షష్ఠి, అన్నీ కూడా శివరాత్రి. శివరాత్రి అంటే కూడా శివుడు లింగరూపం ధరించిన రోజు. అదే ప్రపంచంలో మన భారతదేశంలోనే కాదు, ఇతర దేశాల్లో కూడా పుస్తకాలకి ఎక్కడ జయంతి జరగటం లేదు. ప్రపంచ వాంగ్మయంలో, గ్రీక్ వాంగ్మయంలో కానీ, సాంస్క్రిట్ వాంగ్మయంలో కానీ, ఏ భాషలో అయినా, ప్రాచీన భాషలో, ఏ భాషలో అయినా, ప్రపంచం మొత్తం మీద ఏదైనా ఒక పుస్తకానికి పుట్టినరోజు జరిగేది భగవద్గీతకు మాత్రమే. భగవద్గీత అనే పుస్తకానికి తప్పించి మిగతా ఏ పుస్తకానికి పుట్టినరోజు చేయరు. అది భగవద్గీత యొక్క మహాత్మ్యం, దాని యొక్క గొప్పతనం. మన అందరం చేస్తున్న పొరపాటు ఏంటంటే, పుస్తకాలు చదవటం ఏదో కొంతవరకు నేర్చుకున్నాం, కానీ అన్వేషణ లేదు మనకి. హృదయంలో అన్వేషణ లేదు. సత్యం హృదయంలో ఉంది, చావులేని వస్తువు హృదయంలో ఉంది. దానికోసం వెతకటానికి, దాని గురించి అన్వేషించి, దాని అనుభవానికి అనుభవం చేసుకోవాలి అనేటువంటి తపన మనకు లేదు. పుస్తకాలు చదివితే ఏమి ఉడితే సూచనలు చేస్తాయంటే, ఆ సూచనలు మనం అర్థం చేసుకుని, మనకు కావలసిన ముఖ్యమైన విషయాలు మన మెదడులో పెట్టుకుని, మనకి చేతనైంది ఆచరించడానికి ప్రయత్నం చేయాలి. కానీ పుస్తకాలు చదవటం అదే పనిగా ఉండక్కర్లేదు. కోటి గ్రంథాలు అక్కర్లేదు, ఒక భగవద్గీత చాలు. చదివి, జాగ్రత్తగా చదివి, అర్థం చేసుకుని, మరి ఎంతవరకు ఆచరిస్తామంటే ఆచరించగలిగితే, ఆచరించిన విషయాలు మనం అనుభవంలోకి వస్తాయి. అనుభవంలోకి వచ్చినప్పుడు మనకు సత్యం సాక్షాత్కారం ఉన్నవి, మన హృదయంలో ఉన్న వస్తువే మనకు సాక్షాత్కారం ఇస్తుంది. అంటే దర్శనం, మన వస్తువే, మన హృదయంలో ఉన్నదే మనకు తెలియబడుతుంది. ఎక్కడో పరాయి వస్తువు కాదు, మన హృదయంలో ఉన్న వస్తువే మనకు తెలియబడుతుంది. ఆ వస్తువులో దుఃఖం లేదు, దానికి చావు లేదు, దానికి పుట్టుక లేదు, దానికి దుఃఖం అనే దుఃఖం యొక్క స్పర్శ కూడా దానికి లేదు. ఆ వస్తువు ఎవరంటే మన హృదయంలో ఉంది. అది ఎలా మనకు తెలియబడాలి, దాని దర్శనం ఎలా పొందాలి, దాని సాక్షాత్కారం ఎలా పొందాలని, దానికి భగవంతుడు 18 అధ్యాయాల్లో, 700 శ్లోకాల్లో రకరకాలుగా మనకి ఏ విధంగా చెబితే మన మెదడుగా పడుతుందో అలా చెప్పుకుంటూ వచ్చాడు 700 శ్లోకాల్లో కూడా. ఏదైనా వినటానికైనా అధికారం ఉండాలి. నేను ఏదో చెప్తున్నాను, నాకు కూడా కొంత అధికారం ఉండాలి చెప్పటానికి. మరి వినేవాళ్ళకి అధికారం ఉండాలి. ఏదో కాలక్షేపం కింద ఉండకూడదు, ఏదో చేసాం గీతా జయంతి అని అలా కాకుండా, చెప్పేవాడికి, ఆ వక్తకి అధికారం ఉండాలి, శ్రోతకు కూడా అధికారం ఉండాలి. మనం ఒక గొప్ప గుణం ఒకటి, మంచి గుణం ఒకటి సంపాదిస్తే మిగతా అన్ని మంచి గుణాలు వచ్చేస్తాయి. ఆ కొబ్బరికాయలు మొదటి డిప్ప తీయటమే కష్టం, మొదటి డిప్ప తీస్తే మిగతా డిప్పలన్నీ తొందరగా వచ్చేస్తాయి. ఏదో ఒక మంచి గుణం చాలు. ఒక మంచి గుణాన్ని జాగ్రత్తగా ప్రాక్టీస్ చేస్తే మిగతా మంచి గుణాలను కూడా మనం పిలవక్కర్లేదు, వాటంతటా అవి వచ్చేస్తాయి. బెల్లం దగ్గరికి చేములు ఎలా వస్తాయో అలా ఒక్క మంచి గుణం మనం ప్రాక్టీస్ చేస్తే మిగతా గుణాలన్నీ మేము కూడా వస్తామని వచ్చి మన జీవును ముస్తాబు చేస్తాయి. అది దీనికైనా అధికారం ఉండాలి. నాకు చెప్పటానికి నాకే అధికారం ఉండాలి, వినటానికి మీకు అధికారం ఉండాలి. అర్జునుడికి అధికారం ఉంది కాబట్టి ఎంత కొంత సబ్జెక్టు అవగాహన. అంటే పూర్వజన్మలో మనం ఎంతో కొంత పుణ్యకర్మలు చేస్తేనే కానీ, నిష్కామకర్మ చేస్తేనే కానీ వినటానికి అధికారం రాదు, చెప్పటానికి అధికారం రాదు. ఈ జన్మలో కానీ, పూర్వజన్మలో కానీ ఏదైనా సత్కర్మ చేస్తుంటే, నిష్కామకర్మ చేస్తుంటే, ఏదైనా మంచి పనులు మనం చేస్తుంటే మనకు అధికారం కలుగుతుంది. కానీ లేకపోతే శ్రవణం చేయడానికి కూడా అధికారం లేదు. విన్నా ఈ చెవులోంచి ఆ చెవులకు బయటకు వెళ్ళిపోతుంది, కానీ మెదడుకు పట్టదు. అధికారం లేనప్పుడు, అధికారం ఉన్నవాడికి లోపలికి మెదడుకు పడుతుంది. కొంతమంది శ్రవణం చేస్తారు, మెదడుకు పట్టదు. దాని అర్థం ఏంటంటే అక్కడ అది ఆ మనిషికి, వినేవాడికి అధికారము లేదు అని అర్థం. మీరు జాగ్రత్తగా నాలుగు భగవంతుడు చెప్పిన మాటలు ఆ శ్రవణం వింటే కదా, ఆ మాటలు మీరు శ్రద్ధగా వింటే ఇంటికి వెళ్ళి మననం, ఓ ఈ మాట ఇది కదా, ఈ మాట ఎంత బరువుగా ఉంది, ఈ మాట బంగారంతో సమానం, ఈ మాటను మనం మన మనస్సును బంగారం చేసి విడిచిపెడుతుంది, ఎంత బాగుందని మాట అది వినేంటే కదా, శ్రవణం చేస్తే కదా. శ్రవణం చేస్తేనే కానీ మీకు ఇంటికాడ మరణం ఎలా చేయగలరు, మరణం చేయలేరు. శ్రవణం చేస్తే ఇంటికి వెళ్ళిన తర్వాత మాటలు జ్ఞాపకం వస్తాయి, అవి స్మరించుకుంటే బాగుపడతారు. మీకు ఎంత దుఃఖం ఉన్నా అది కరిగిపోతుంది, ఎంత టెన్షన్ ఉన్నా కరిగిపోతుంది. అందుచేత శ్రవణం చేయాలి. సరే ఇంటికి వెళ్ళేది మీ మనసులో జాగ్రత్తగా మాటలను తిప్పుకోవాలి. అలాగా మీరు చేయగా చేయగా మరణం చేస్తే అప్పుడు అప్పుడు మీకు ధ్యానస్థితి, మరణం చేసిన తర్వాత ధ్యానస్థితి కలుగుతుంది. సమాధి అంటే ఏమిటో అనుకుంటున్నారేమో, భగవంతుడు స్వామివారు కృష్ణుడు అన్నారు, కృష్ణ భగవంతుడు అన్నాడు భగవద్గీతలో. సమాధి అంటే ఏమిటనుకుంటున్నారేమో, మీరు గాలి లేని చోట దీపం ఎలా ఉంటుందో, గాలి లేని చోట దీపం ఎలా ఉంటుందో, మీ బుద్ధి కనుక అలా నిదానంగా నిలకడిగి ఉంటే అదే సమాధి స్థితి అన్నారు. అప్పుడు మీకు మీ హృదయంలోని ఆనందం మీకు దొరుకుతుంది, అది మీదే ఆనందం. గురువు చేసే సహాయం ఏంటంటే మీ హృదయంలోని ఆనందం మీకు అందేలా చేస్తాడు వాడే గురువు. బయట నుంచి ఎక్కడి నుంచో తెచ్చేవాడు, మీ హృదయంలోని ఆనందం మీకు దొరకటానికి సహాయ సహకారములు అందిస్తాడు వాడు గురువు. జగదీష్ చంద్రబోస్ అంటే పెద్ద సైంటిస్ట్. అతను అమ్మకు భారతం ఎక్కువ ఇష్టం. భారతం ఎప్పుడైనా చదివినిపించింది, దగ్గర కూర్చోబెట్టి భారతం చదివినిపించింది. అందరి గురించి చెప్పేది కృష్ణుడి గురించి, ధర్మరాజు గురించి, దుర్యోధను గురించి, అందరి గురించి చెప్పేది. నాకు అందరికంటే కర్ణుడు నచ్చాడు. ఎందుకంటే మంచో చెడ్డో ఏదో ఒక పార్టీలో ఉన్నాడు, చచ్చిపోయే వరకు అలాగ ఉన్నాడు, ఎవరికి నమ్మక ద్రోహం చేయలేదు. అయితే వాడు కౌరవుల తరపుకి ఎందుకు వెళ్ళంటే పరిస్థితులు అలా ఈడ్చినాయి, పరిస్థితుల ప్రభావం వల్ల అలాగ వెళ్ళాడు. అలాగని ఎవరికి నమ్మక ద్రోహం చేయలేదు. చివరి వరకు ఒకలాగా ఉన్నాడు, ప్రాణం పోయే వరకు ఒకలాగా ఉన్నాడు, దీక్ష అలా ఉండాలి. కృష్ణుడు కూడా ఆయనకు ఆశలు పెట్టాడు. వాడికి భగవంతుడు అనుకునే కృష్ణుడు కూడా పాండవ పక్షంలో తీసుకురావడానికి అనేక ఆశలు పెట్టాడు. కర్ణుడికి ఆశ వెళ్ళలేదు, ఆశలు చూపించి వెళ్ళలేదు. ఎవడైతే నేను నమ్ముకుని ఉన్నాడో వాడికి నేను ద్రోహం చేయనని చెప్పాడు కృష్ణుడితో కర్ణుడు. కొంతమంది కృష్ణుని మెచ్చుకుంటున్నారు, కొంతమంది ధర్మరాజుని మెచ్చుకుంటున్నారు, కొంతమంది అర్జునుని మెచ్చుకుంటున్నారు, కానీ నా జీవితం నాకు కర్ణుడు అంటే బాగా ఇష్టం అని చెప్పాడు ఎవరు, జగదీష్ చంద్రబోస్. అంత మాత్రం చెప్పి మనం కర్ణుని ఆదర్శంగా తీసుకోక్కర్లేదు. ఆయన జగదీష్ చంద్రబోస్ చెప్పిన మాటలు మీకు చెబుతున్నాను. అది అందుకని ఈ రోజున మనం భగవద్గీత యొక్క పుట్టినరోజు మనం చేసుకుంటున్నాం. ఇది భారతంలో ఉంది భగవద్గీత, విష్ణు సహస్రనామాలు వాళ్ళు ఎక్కడ ఉన్నాయి, మహాభారతంలో ఉన్నాయి. గేయం గీత నామసహస్రం అంటారు స్వాముల వారు, ఆచార్య స్వాముల వారు. అంటే విష్ణు సహస్రనామాలని భగవద్గీతని ప్రచారంలోకి తీసుకొచ్చింది శంకరాచార్యులు, ఆది శంకరాచార్య స్వాముల వారు. ఆయన కాశీలో ఉండగా మొట్టమొదట భాష్యం రాసింది, వ్యాఖ్యానం రాసింది విష్ణు సహస్రనామాలు. అంతకుముందు భాష్యాలు రాయలేదన్న, మొదటి భాష్యం విష్ణు సహస్రనామాలకి. ఆ పుస్తకాలు లైబ్రరీలో ఉండాలండి శంకరాచార్యుల వారికి బెనారస్లో. ఆ శిష్యుని కేకేసి ఏదో ఇప్పుడు నీ చేతికి ఏ పుస్తకం అంటే తీసుకురా అన్నాడట. వెళ్ళాడు చేతికి, అంటే వాడికి చేతికి విష్ణు సహస్రనామాల పుస్తకం అందండి శిష్యుడికి. తీసుకొచ్చి ఇచ్చో, ఇది భగవంతుడి యొక్క ఆదేశం అని మొట్టమొదటి విష్ణు సహస్రనామాలకి వ్యాఖ్యానం రాశాడు. కానీ మన అందరూ ఆలోచన విధానంలో మంద పొరపాటు. ద్వారకావాసని, గోకుల వాసని, నందుని పుత్రుడని ఇలా పాట పాడారు. ఇలాగ మిస్ అయిపోతున్నాం. అదే పాట ఎవరో రాసింది ఆయన పాడారు. కానీ దేశానికి బృందావనంలో తిరిగింది ఆయన కృష్ణుడు దేశమే, నందుని పుత్రుడైనా కృష్ణుడు దేశమే, బృందావన విహారైన కృష్ణుడే, లేకపోతే గోకుల విహారమైన దేహమే. కానీ నిజమైన కృష్ణుడు మన హృదయంలో ఉన్నాడు. ఇప్పుడు లేడనుకోవడానికి కృష్ణుడు అప్పుడున్నాడు, ఇప్పుడు లేడనుకోవడానికి కారణం మన దేహబుద్ధి కారణం, మన శవబుద్ధి కారణం, మన తోలు బుద్ధి కారణం. కృష్ణుడు మన హృదయంలో ఉన్న చైతన్యం, ఉడితే తాత్కాలికంగా రూపం ధరించి వచ్చాడు అక్కడ టీచర్గా వర్క్ చేయడానికి. అంతేగాని కృష్ణ అప్పుడు ఉన్నాడు ఇప్పుడు లేడంటే భగవంతుని అగౌరవం చేసినట్టు, భగవంతుని అవమానం చేసినట్టు, భగవంతుడికి అపచారం చేసినట్టు. అప్పుడు ఏ కృష్ణుడు ఉన్నాడో వాడు అప్పుడు ఉన్నాడు, ఇప్పుడు ఉన్నాడు, మన హృదయంలో ఉన్నాడు, అంతర్యామిగా ఉన్నాడు, మన కంట్రోలర్గా ఉన్నాడు, మన నియమించేవాడుగా ఉన్నాడు. ఆ హృదయంలో కృష్ణుని వదిలేసి ఏదో బృందావనం గారని ఆ నందిని కుమారుడు మీద, ఆయన దేహానికి సంబంధించిన విషయమే కానీ చైతన్యానికి సంబంధించింది కాదు. ఆ చైతన్యం ఎక్కడ మన హృదయంలో అంతర్యామగా ఉన్నాడు స్వామి. తెలిస్తే పలుకుతాడు. అయితే మనకి సత్వగుణం ఉంటే కదా, ఆ శుద్ధ సత్వం ఉన్న వాళ్ళకి వ్యక్తమవుతాడు. నేను మిమ్మల్ని ఎలా చూస్తున్నాను, మీరు నన్ను ఎలా చూస్తున్నారు, అంత స్పష్టంగా వ్యక్తం అవుతాడు. భావనా బలం వల్ల, భావనా శుద్ధి వల్ల. అర్జునుడికి మనకి తేడా ఏంటి, ముందు దేవుని పెట్టుకున్నాడు, వెనకాల ఏమైనా పెట్టుకున్నాడు, సైన్యాన్ని పెట్టుకున్నాడు. మనం ఏం చేస్తామంటే ముందు జనాన్ని పెట్టుకుని వెనకాల దేవుని పెట్టుకుంటాం. మీరు మద్రాసు వెళ్ళినప్పుడు ఎవరైనా ఎప్పుడైనా మద్రాసు వెళ్తే ట్రిప్పులకెళ్ళు, పూర్వం తిరువల్లికేనని వరకు ట్రిప్పులకేనని అంటున్నారు. అక్కడ పార్థసారథి గుడి చూడండి. వివేకానంద కూడా మద్రాసు వెళ్ళినప్పుడు 2-3 సార్లు వెళ్ళి గుడి చూసి వచ్చాడు. ఆ వివేకానంద స్వామి వెళ్ళినప్పుడు అక్కడ కాగితం మీద మాట రాశాడు. పార్థసారథి గుడికి వెళ్ళినప్పుడు అది కూడా గోడ మీద చెక్కుంచారు. ఏమని రాశాడంటే, కృష్ణుడు ఒక పాద్రికే శారద కాదు, మనకు కూడా శారదగా ఉంటాడు, మనకు ఆయన పట్ల భక్తి ఉంటే. అర్జునుడికి కృష్ణుడి పట్ల ఎంత భక్తి ఉందో మనకు కూడా కృష్ణుడి పట్ల ఎంత భక్తి ఉంటే అర్జున రథం తోటనే కాదు మన రథం కూడా తోలి పెడతాడు అని ఏనాడు రాశారు. ఇప్పుడు కూడా గోడ మీద రాసి ఉంచారు పార్థసారథి కోరు. అంచేత కృష్ణుని ఏమంటారంటే స్వయంగా భగవంతుడు అని అంటారు. ఏమంటారు? స్వయంగా భగవంతుడు అంటే కింద నుంచి పైకి వెళ్ళిన వాడు కాదు, పైనుంచే కిందకు వచ్చాడు. అవసరార్థం దేహం ధరించి వచ్చాడు. ఆ చైతన్యమే రూపం దాల్చి వచ్చింది, కానీ పరిణామంలో రాలేదని. అంటే పరిణామంలో సాధన చేసి దేవుడు అవ్వలేదైనా తన కారణ జన్ములు అంటారు వాళ్ళు. కారణ జన్ములు ఎవరు కింద నుంచి పైకి వెళ్ళరు, పైనుంచే కిందకు వస్తారు. అంటే మనకున్న అవతార పురుషులు చాలా గొప్ప అవతారం, విశాలమైనటువంటి అవతారం, ముఖ్యమైనటువంటి అవతారం కృష్ణ అవతారం. చాలా అవతారాలు ఉన్నాయి మనకి, కానీ అందులో అన్నిటికంటే అత్యంతమైనటువంటి ముఖ్యమైనటువంటి అవతారం అవతారం కృష్ణ అవతారం. అంటే పెద్దలందరూ ఏమని చెప్తారంటే, కృష్ణుడు చెప్పినట్టు చేయండి, ఆయన చేసినట్టు మీరు చేయకండి అని. ఈ రోజున గీతా జయంతి కదా, గీతా జయంతి 4 వేదములు ఎక్కసారం. ఒక భగవద్గీత మీరు చదివి అర్థం చేసుకుంటే మీకు మిగతా పుస్తకాలతో పని లేదు. 18 అధ్యాయాలు 700 శ్లోకాలు అది మీరు చదివి అర్థం చేసుకుంటే అది చిల్లర పుస్తకాలతో మీకు ఇంకా పని లేదు. గీత అది తారక మంత్రం 2 అక్షరాలు. గీత అంటే ఎన్ని అక్షరాలు? 2 అక్షరాలు. గీత అంటే పాట, పాట అంటే కృష్ణుడి చేత పాడినటువంటి పాట. అంటే ఆ పుస్తకం పేరు స్మరించినప్పటికీ మన హృదయం అంత పరిశుద్ధం అవుతుంది, అంత నిర్మలం అవుతుంది. అది పుస్తకం పేరైనప్పటికీ రామనామం కృష్ణనామం స్మరించుకుంటే ఎంత ప్యూరిఫై అవుతాం మనం, ఎంత పవిత్రులు అవుతాము. ఈ గీత అనుకున్నాం అంత పవిత్రులు అవుతాం. అది కూడా ఒక తారక నామం లాంటిది. అక్షరాలు 2 గీత. 2 అధ్యాయంలో భగవంతుడి హృదయాన్ని ఓపెన్ చేశాడు. చెప్పవలసిన మంచి ముక్కలని చెప్పేశాడు. చెప్పేసి అంటే రమణ మహర్షి గారు జీవితం పొడుగునా నేనెవరిలో ఉన్నదాన్ని వివరించారు. అలాగే భగవద్గీతలో కూడా 2 అధ్యాయంలో ఆయన ఏ విషయాలైతే చెప్పాడు దాన్ని మిగతా 16 అధ్యాయుల్లో వివరించి చెప్పుకొచ్చాడు కృష్ణుడు. అంటే ద్వితీయం అద్వితీయం, ఆ 2 అధ్యాయం చదివితే మీకు భగవద్గీతను సారం అంతా తెలుస్తుందని పెద్దలు చెప్తారు. రమణ మహర్షి గారు రహస్యం చెప్తారు. మళ్ళీ ఈ మాటల మీరు ఎక్కడో మోసుకెళ్ళకండి. నేను చెప్పి ఈ మాట పుస్తకాల పురుగులకు ఇష్టం ఉండదు. హృదయంలో వస్తువులు ఎదగటం మానేసి పుస్తకాలు చదవటమే పనిగా పెట్టుకుంటే నీకు భ్రమము తెలియదు, భ్రమ మిగులుతుందని చెప్తాడు. మరి ఈ మాటలు మీరు ఎక్కడికి మోసుకెళ్ళకండి. నీకు పుస్తకాలు చదవటం అదే పనిగా పెట్టుకుంటే నీకు భ్రమము తెలియదు, స్వరూపం తెలియదు, చివరికి భ్రాంతిని భ్రమ మిగులుతుంది. భ్రమము తెలియదు, భ్రమ మిగులుతుంది బతికింటన్నారు. ఈ వాక్యాన్ని చూసి మీరు ఎంజాయ్ చేయలేకపోతున్నారు అనుకోండి, మీకు అధికారం లేదని అర్థం. ఒక శ్లోకం చదివి వినిపిస్తాను. ఈ రోజున గీతా జయంతి కాబట్టి, గత సంగస్య ముక్తస్య జ్ఞానావస్థత చేతస యజ్ఞాయ చరత కర్మ సమగ్రం ప్రవిలీయతే. తిలక్ గారు చెప్పారు, సముద్రం కంటే విశాలమైంది భగవద్గీత. సముద్రాన్ని దాటగలం కానీ భగవద్గీతను దాటలేము. సముద్రం యొక్క లోతు మనకు తెలుస్తేమో కానీ భగవద్గీత లోతు తెలియదు, అర్థమైనట్టుగా కనిపిస్తుంది. అంటే నువ్వు భగవద్గీత నీటి నూటికి నూపాడు, నీకు అర్థం కావాలంటే నువ్వు కృష్ణుడు అంతటి వాడు అవ్వాలి. చైతన్య స్థాయి అంత ఎత్తి ఎదిగితేనే కానీ మనకు భగవద్గీత తన హృదయం మనకివ్వడం. సర్వసాధారణంగా మనుషులు అందరం పని చేస్తున్నాం. పని ఎందుకు చేస్తున్నాం చెప్పండి ఎవరైనా? ఇక్కడ మనకి ఏదైనా కోరిక ఉంటే పని చేస్తాం. మనం ఎప్పుడు పని చేస్తాం? ఏదైనా కోరిక ఉంటే పని చేస్తాం. లేకపోతే ఈ పని చేయకపోతే ప్రమాదం వస్తుందేమని అత్తగారికి తెలిసి కోడలు ఎలా పనిచేస్తుందో అలా సిద్ధమయ్యాం మనం, అలా పనిచేస్తున్నాం. మనం అందరం ఎంతో కొంత పని చేస్తున్నాం. అది హృదయపూర్వకంగానే చేయటం లేదు, ప్రేమగానే చేయటం లేదు, ఇష్టంగానే చేయటం లేదు. అత్తగారికి తెలిసి కోడలు ఎందుకు పని చేస్తుందో ఎలా చేస్తున్నాం, మనం అందరం అలా సిద్ధమయ్యాం. భయం వల్ల చేస్తున్నాం. అంటే ప్రేమగా మటుకు మనం పని చేయటం లేదు. అదే ఇక్కడ కృష్ణుడు చెప్పారు రహస్యం. చేస్తే భయం వల్ల చేస్తున్నాం, లేదా కోరిక, కోరిక అంటే ఏంటి, ఇది పొందుదామని చేస్తున్నాం. కానీ పని ఎందు, పని ఎందు ఇష్టం పెట్టుకుని, పని ఎందు ప్రేమ పెట్టుకుని మనకి మనం చేయటం లేదు. భగవంతుడి మీద మనకు ప్రేమ ఉంటే పని మీద ప్రేమ ఉంటుంది. ఆ కర్మఫలం మీద ఉన్న ప్రేమ కొలిది మనం కర్మ చేస్తాం, సెపరేట్ కుటుంబం అయిపోయాక. ఉమ్మడిగా ఉన్నప్పుడు భయపడి చేస్తాం. ఇదంతా మీ అనుభవమే. అయితే మనం జీవితంలో కాలేజీలో చదువుకున్న దానికంటే, హై స్కూల్లో చదువుకున్న దానికంటే జీవితంలోంచి నేర్చుకునే పాఠాలు ఎక్కువ ఉంటాయి. ఈ జ్ఞాపకం పెట్టుకోండి. మీరు మనం పెద్ద పెద్ద చదువులు చదివిన, యూనివర్సిటీలో చదివిన దానికంటే, కాలేజీలో చదివిన దానికంటే, హై స్కూల్లో చదివిన దానికంటే మన జీవితం, ఈ ప్రకృతి నేర్పిన పాఠాలు, మన జీవితం నేర్పిన పాఠాలు, సమాజం నేర్పిన పాఠాలు ఎక్కువ ఉంటాయి. అది మీరు అర్థం చేసుకుంటే, ఒకసారి మీ జీవితాన్ని వెనక్కి తిరిగి చూసుకుంటే మనకు జీవితం నేర్పిన పాఠాలు ఎక్కువ ఉంటాయి. రాత్రులు సరిగ్గా నిద్రపట్టడం లేదంటాను, రాత్రులు సరిగ్గా మాకు నిద్రపట్టడం లేదని అంటున్నారు చాలామంది. దానికి కారణం మీకు ఎందుకు నిద్రపట్టడం లేదంటే, మీకు ఏదో విషయం మీద ఆసక్తి ఉంటుంది, ఆసక్తి వల్ల సరిగ్గా నిద్ర రా. అది మీ మానసిక ఆరోగ్యాన్ని చెడగొడుతుంది, శారీరక ఆరోగ్యాన్ని చెడగొడదు. మీకు ఏదైనా ఆసక్తి లేదనుకుని వెంటనే నిద్ర పట్టేస్తుంది. సాధ్యమైనంత వరకు మీరు నిద్ర వచ్చిన తర్వాత మంచమే పడుకుంటే మంచిది. నిద్ర రాకుండా మంచమే పడుకుంటారనుకుని చెడ్డ ఆలోచనలు అన్నీ వస్తాయి. భగవంతుడు చెప్పేది ఏంటంటే, ఆసక్తి ఉంటున్నప్పుడు నీకు మనసు పొల్యూట్ అయిపోతుంది. పని మీద నువ్వు ప్రేమ పెట్టుకో, నువ్వు పని మటుకు హృదయపూర్వకంగా చెయ్యి, భగవంతుని స్మరించుకుంటూ చెయ్యి. ప్రకృతితో పని చేసినప్పుడు హృదయంలో భగవంతుని పెట్టుకుని పని చెయ్యి. ఎవడు హృదయంలో భగవంతుని ప్రవేశించాడో వాడు అభివృద్ధిని ఎవడో ఆపచేయలేడు. ఇంకా ఇప్పుడు మనకు దేశంలో ఇంచుమించుగా 90 కోట్లు జనం ఉన్నారనుకోండి, మీ హృదయంలో భగవంతుడు ప్రవేశించాడనుకోండి, ఇంక మీ అభివృద్ధిని 90 కోట్ల మంది ఆపు చేయలేరు. ఒకవేళ మీ మీద ఇష్టం లేని వాళ్ళు కూడా ఎవరు మిమ్మల్ని ఏం చేయలేరు. ఇంక అసలు ఈశ్వరుడు అంటే మన హృదయంలో ప్రవేశించాలి, కానీ ప్రవేశించిన తర్వాత మీ అభివృద్ధిని ఎవడో ఆపు చేయలేడు. ఏ శక్తి ఆపు చేయలేదు. ఆ ఈశ్వరుడు హృదయంలో ప్రవేశించడానికి ఈ సత్సంగాలు, ఈ స్నేహాలు, ఈ ప్రవచనాలు, ఈ రాకలు. ఇక్కడ కృష్ణుడు ఏమంటున్నారంటే, పని చేయండి, మాట్లాడండి, మిత్రమానం నోరు మూసి కూర్చోక్కర్లేదు. ఏదైనా అవసరమైనప్పుడు మాట్లాడండి, అవసరమైనప్పుడు పని చేయండి. కానీ కొంప చేస్తాను ఇక్కడ. కానీ ఏమంటున్నాడంటే, మీరు మాట్లాడేటప్పుడు కానీ, మీరు పని చేసేటప్పుడు కానీ, మీరు మాట మాట్లాడేటప్పుడు కానీ గర్వం రాకుండా చూసుకోండి. 24 గంటలు నోరు మూసి కూర్చోక్కర్లేదు. మీరు ఎప్పుడు అవసరమైతే మాట్లాడండి, మీ పని కూడా చేసుకోండి, కానీ పనిలో మాటలో గర్వం లేకుండా చూసుకోండి. కానీ మాకు అలవాట్లు లేవండి, మాకు గర్వంగా ఉంటాం మేము, మాకు పనిలోనే మాకు గర్వం ఉంటుంది, మాటలోనే గర్వం ఉంటుందండి. ఇవాళ మాకున్న అలవాట్లు మాకు ఎక్కడ పోతాయి, ఈ కృష్ణుడు చెప్పాడని అన్నీ పోతాయంటే కృష్ణుడు ఏమంటున్నాడంటే, ఆ గర్వం తీసేయమని నన్ను ప్రార్థించాడు. దానికి చెప్తున్నాడు, ఇంకేం చేస్తాడు, అడుగడికి చెబుతున్నాడు. నాగుపాయికి ఒక 4లోనే విషయం ఉంటుంది. మేము ఇంత గొప్పగా చదువుకున్నాను, వాళ్ళకి తలకాయ మొదల పాదాల వరకు ఆ విషయం వాళ్ళకి అంటే అంత పొగరెత్తి కొట్టుకుంటూ ఉంటారు కొంతమంది. వాళ్ళకి చదువు వల్ల అది వినయం రాదు, అవినయం వస్తుంది. అంటే చదువు వల్ల, చదువుకోవటం వల్ల మీకు ఏ లక్షణాలు రావాలో ఆ లక్షణాలు రావాలి. అదే చదువు, లేదా చదువు కాదు. అంటే మీకు ఏమంటో, మాకు ఎప్పటి నుంచో, మాకు 3 తరాల నుంచి మాకు గర్వం అలవాటు అండి. మాకు ఏ గర్వం ఎక్కడ పోతుందండి, మీరు ఏదో కృష్ణుడు చెప్పాడని మాకు గర్వం ఎక్కడ పోతుంది, నాకు పొగరబోతున్నాను ఎక్కడ పోతున్నాను కదా మీరు అంటారేమో. అంటే ఆ గర్వంలోంచి, అహంభావంలోంచి, ఆ గర్వంలోంచి, పొగరబొత్తంలోంచి మిమ్మల్ని విడిచిపెట్టండి అని భగవంతుని ప్రార్థిస్తే అందులోంచి మీరు బయటకు వస్తారు. నువ్వు ఆసక్తి విడిచిపెట్టుకుంటే నీకు భయం తగ్గిపోతుంది, ఈ లోకంలో నువ్వు సుఖపడతావు, ఈ లోకంలో పని నీకు బాగా పూర్తి అయిపోతుంది, రక్తపోటు నీకు రాదు, మరణానంతర జీవితం నీకు రోడ్డు బాగుంటుంది, 1-way traffic వెళ్ళిపోతుంది. ఒకవేళ నువ్వు ఎలా ఆసక్తి లేకుండా, గర్వం లేకుండా నువ్వు పని చేయడం నేర్చుకున్నావు అనుకో, చనిపోయిన తర్వాత నువ్వు ఒక్కడే వెళ్ళిపోక్కర్లేదు, నీకు నిద్రలేని ఉంటాను అంటున్నాడు. ఇంకేం చెబుతాడు, సర్వసాధారణంగా చనిపోయిన తర్వాత ఎవరి మట్టుకు వాళ్ళు వెళ్ళిపోతారు. అక్క చనిపోతే చెల్లెలు సహాయం వెళ్ళదు, చెల్లెలు చనిపోతే అక్క సహాయం, అత్తగారు చనిపోతే కోడలు వెళ్ళదు, కోడలు చనిపోతే అత్తగారు వెళ్ళదు. చివరికి మనకు ఎవడన్నా 1 ఎకరం సంపాదించి ఇచ్చినాడు చచ్చిపోతే ఆడు కూడా మనం వెళ్ళాం. తినటానికి పనికి వస్తాం కానీ ఆడు కూడా మనం వెళ్ళాం. కృష్ణుడు ఏమన్నాడంటే, పోనీ పోనీవరా, నీ కూడా ఎవడు వస్తాడు, నువ్వు ఒక్కడ వెళ్ళొద్దు, నువ్వు ఆసక్తి లేకుండా పని చెయ్యి, ప్రేమతో పని చెయ్యి, గర్వం లేకుండా పని చెయ్యి, నీకు చనిపోయిన తర్వాత నీ కూడా నేను జత ఉంటాను, నేను వస్తాను కదా అంటున్నాడు. మీరు 1000 ఎకరం సంపాదిస్తాడు మీకు జతకు రాడు. కృష్ణుడు ఏమంటున్నాడంటే ఈ వాక్యాన్ని అర్థం చేసుకుని ఎలా జీవించండి, నీకు నేను జత వస్తాను, చనిపోయిన తర్వాత నేను కూడా వస్తాను, నువ్వు ఒంటికి వెళ్ళిపోతున్నావు అని భయపడక్కర్లేదు, అలా నేను వస్తాను, మీరు ఒంటికి వెళ్ళిపోతున్నావు అని భయపడక్కర్లేదు, మీ కంపెనీకి నేను వస్తానన్నాడు సోమవారం. మీకు ఆసక్తి లేకుండా పనిచేసి అలవాటు ఇంతకుముందే నీకు అలవాటు ఉంటే మంచిదే, లేకపోతే నేర్చుకో. అలాగే కళ్యాణ గుణాలు కూడా నీకు నాకు లేవు నాకు లేవని నువ్వు బాధపడకు, నేర్చుకో కళ్యాణ గుణాలను ప్రాక్టీస్ చేయి. నాకు లేవు లేవు అనుకోవటం ఎందుకు, అప్పుడు లేవు 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 ఉంటే సరే సరే, లేకపోతే నేర్చుకో, నేర్చుకుంటే అందరికి అందరు ఇతరులకు ఎలా వచ్చినాయో నీకు కూడా ఆ కళ్యాణ గుణాలు వస్తాయి. రమణ మహర్షి గారు ఒక మాట అనుకోవారు, మీ హృదయంలో ఏది ఉందో నా హృదయంలోనే అదే ఉంది, మీ హృదయంలో ఏది ఉందో నా హృదయంలోనే అదే ఉంది. ఎంచేదా మీరు కొంచెం అభ్యాసం చేస్తే నా హృదయంలో ఉంది నాకు ఎలా తెలుస్తుందో మీ హృదయంలో ఉంది కూడా మీకు అలా తెలుస్తా, అంతకంటే ఏం లేదు. కృషి మీ చేతిలో ఉంది, కృప ఆయన చేతిలో ఉంది. కృషి మానవుడి చేతిలో ఉంది, కృప ఈశ్వరుడి చేతిలో ఉంది. మీరు లేనిపోయిన గొడవలు ఊహించవద్దు. మీరు ఫలితం మీరు అనుకున్న దానికంటే ఎక్కువ వచ్చేస్తుంది, మీకు మీరు ఊహించిన దానికంటే ఎక్కువ వస్తుంది. ఎంచేది ఫలం ఇచ్చేవాడు ఈశ్వరుడు, ఫలం ఇచ్చేవాడు ఈశ్వరుడు, మీరు అనుకున్న దానికంటే ఎక్కువ వస్తుంది. కానీ కర్మఫలం మీరు అనుకోకుండా వస్తే మిమ్మల్ని ఏమీ చేయదు. కోరి తెచ్చుకోవద్దు, దాని పట్ల ఆసక్తి వద్దు. ఆసక్తి వస్తే రాత్రి నిద్ర సరిగ్గా పట్టదు, ఆరోగ్యం పాడవుతుంది, మరణానంతర జీవితంలో కూడా మీరు చీకటి లోకాలకి వెళతారు. అంటే కర్మఫలం ఆశించకపోతే చాలా మంది ఉద్దేశం రాదని, ఆశించని వాళ్ళకి ఎక్కువ వస్తుంది. ఆశించిన వాళ్ళకే ఆ కర్మఫలం, ఆశించిన వాడికంటే ఆశించిన వాడికి ఎక్కువ వస్తుంది. ఏం చేయాలి, ఈ జీవుడిని చూస్తూ ఉంటాడు కదా ఈశ్వరుడు, ఈశ్వరుడు సర్వసాక్షి. వీడి కర్మఫలాన్ని ఆశిస్తున్నాడా లేదా ఆశించడం లేదా పని చేసేటప్పుడు చూస్తాడు. ఆశిస్తే మీరు ఆశించిందే రావచ్చు, ఆశించకపోతే మీరు అనుకున్న దానికంటే ఎక్కువ ఇస్తాడు. వాడే ఈశ్వరుడు, వాడే కరుణామయుడు. గాడ్ ఈజ్ కంపాషన్, గాడ్ ఈజ్ మెర్సీ, గాడ్ ఈజ్ లవ్, గాడ్ ఈజ్ అండయింగ్ స్పిరిట్. పని చెయ్యి, ఫలితం గురించి అస్తమానం ఆలోచిస్తూ ఉండకు. ఆలోచిస్తూ ఉంటే మనసుకు చిరాకు వస్తుంది, చికాకు వస్తుంది, ఎప్పుడో వచ్చేది ఎప్పుడో వస్తుంది. ఏ పైన సరే నువ్వు ప్రయత్నం చేసి వదిలేదు. అయితే పని చేసేటప్పుడు నీ హృదయంలో దోషం ఉండకూడదు, మినహాయింపులు ఉండకూడదు. తర్వాత జరగవలసింది ఏదో జరుగుతుంది, జరగడం లేదో జరగదు. ఇంకా భగవాన్ సిద్ధాంతం అక్కడ మనసులో దోషం లేకుండా నువ్వు పని చేయి. శరీరం పడిపోకముందే మన శరీరం కాలి బూడి అవ్వకముందే మన శరీరం శ్మశానానికి వెళ్లకముందే మనం ముక్త స్థితిని పొందాలి. ఎవడ ముక్తుడు, ఎవరు ఏ వృత్తిలో ఉన్నప్పటికీ కామక్రోధాలలోంచి ఎవడైతే విడుదల పొందాడో వాడు ముక్తుడు. ఏదో రోగం వస్తుంది శరీరానికి, ఏదో రోగం వస్తుంది అది మరణిస్తుంది, ఏదో రోగం వస్తుంది మరణిస్తుంది. అది పూర్ణ జ్ఞానం ఉన్నవాడికి, పూర్ణ భక్తి ఉన్నవాడికి, పరమ పవిత్రుడికి దేహం ఉంటే ఎలా పోతేయాలా? బిందులో నీళ్లు నిండుగా ఉన్నట్టు ఆ జ్ఞానం నిండుగా ఉందనుకోండి, ఆ భక్తి నిండుగా ఉందనుకోండి, ఎవడికి కావాలి శరీరం? ఉంటే ఎలా పోతేయాలా? ఉంటే ఉన్నాడికి లాభం లేదు, పోతే ఆడికి నష్టం లేదు. ఈ ఒట్టి ఒట్టి మాటలే కదా, ఆ పూర్ణ జ్ఞానం మీకు వచ్చినప్పుడు మీకు అనుభవేకి వైద్యం అవుతుంది. అంటే నువ్వు ముక్తస్య దేంట్లోంచి విడుదల పొందాలి? నువ్వు కామక్రోధములలోంచి విడుదల పొందాలి. దేంట్లోంచి విడుదల పొందాలి? కామక్రోధం. అంటే మిగతా ఎన్ని చెడ్డ గుణాలున్నా చెడ్డ గుణాలన్నీ ఈ రెండాటిలోంచి వస్తాయట. ఇది కృష్ణుడు చెప్పేది. ఇక్కడ ఎన్ని చెడ్డ గుణాలని కామక్రోధాలలోంచి వస్తున్నాయి, అందులో ఆ రెండాటిలోంచి విడుదలయ్యి ఏ పని ఇంక నువ్వు చేయవలసిన పని అంటూ ఏమి లేదు. నేను 4 గంటల ధ్యానం చేస్తున్నానండి, 9 గంటల ధ్యానం చేస్తున్నాను, 11 గంటల జపం చేస్తున్నాను, ఆ గొడవలు నాకు అనవసరం అంటున్నాడు కృష్ణుడు. నువ్వు కామక్రోధాలలోంచి విడుదల పొందేవు లేదు చెప్పదు, మిగతా గొడవలు నాకు అనవసరం. చెయ్యి, 10 గంటలు ధ్యానం చేస్తావో, 20 గంటలు జపం చేస్తావో, అది యజ్ఞం చేస్తావో, యాగం చేస్తావో, అది గుడి చుట్టూరు తిరుగుతావో, నరసాపురం వెళ్ళి నదిలో మునుగుతావో, నీ ఇష్టం వచ్చినట్టు నేను చెప్పలే, నువ్వు పడు, ఇందులోంచి బయటకు వచ్చావో లేదా. ఇప్పుడు మేస్టార్ ఎప్పుడు వేస్తారు పేపర్లో మనం రాసిన దాన్ని బట్టి మార్కులు వేస్తారు. అందుకని మేస్టార్ దగ్గరికి వెళ్ళి నేను రాత్రి 1 గంటల దాకా చదివానంటే మీరు 5 మార్కులు వేశారంటే మేస్టర్ ఏం చేస్తాడు, నువ్వు 1 గంటల దాకా చదివినా అసలు చదివినా చదవకపోయినా నేను రాసిన స్టఫ్ను బట్టి నీకు మార్కు ఇస్తాడు. అలాగే ఇప్పుడు కృష్ణుడు చెప్పేది అంటే నీ పురాణం కూడా నాకు వదిలే అన్నాడు. నేను ఆ నదిలో స్నానం చేశానంటే ఇక్కడ గోడ కట్టించాను, ఇక్కడ నెయ్యి తవ్వించాను, అక్కడ యజ్ఞం చేశాను, 10 డబ్బాలు నెయ్యి ఖర్చు పెట్టాను, రోజుకి యజ్ఞం చేసి హోమం చేసి అగ్నిహోత్రం హోమం చేసి నాకు ఆ పిచ్చ గొడవలు ఏం చెప్పకుని నేను చెప్పరు ఏ నువ్వు పడు, అసలు ముందు ఈ కామక్రోధాల నుంచి నువ్వు బయటకు వచ్చావు, రాకపోతే నీకు ముక్తి లేదు. నీ పూర్వజన్మ సంస్కారాన్ని బట్టి నీకు ఏ మార్గంలో ఇష్టమైతే ఆ మార్గంలో నువ్వు సాధన చేసుకో, అదంతా వదిలేయి. నువ్వు ఈ రెండాట్లోంచి బయటకు వచ్చావు లేదా, నువ్వు ఒకవేళ నువ్వు బయటకు రాకపోతే నువ్వు ముక్తుడు కాదు. ఒకవేళ మిగతా చెడ్డ అలవాట్లు నీకు 90 ఉన్నా, 100 ఉన్నా, 1000 ఉన్నా, ఈ రెండాట్లలోంచే వస్తున్నాయి. ఏ రెండాట్లోంచి? ఈ కామక్రోధం. అందులోంచి విడుదల పొందు, అప్పుడు నువ్వు ముక్తుడు అవుతావు. అందులోంచి విడుదల పొందలేవు అనుకో, నువ్వు ముక్తుడయ్యే సమస్య లేదు. ఇంకా అయ్యే నీకు పునర్జన్మను తీసుకొస్తావు. వాళ్ళ శరీరానికి సంబంధించిన భోగం అనుభవించడానికి నెలక 100,000 రూపాయలు సంపాదించి 10,000 ఖర్చు పెట్టేవాళ్ళు ఉన్నారు. కొంతమంది ఎన్ని సంపదలు ఉన్నా పుణ్యాత్మలు ఉంటారు, వాళ్ళకి సౌఖ్యాలు అక్కర్లేదండి. అటువంటి పుణ్యాత్మలు నేను చూశాను. బయటకు వస్తే సంపద, ఇంట్లో సంపద, ఎన్నో సంపదలు ఉంటాయి వాళ్ళకి, కానీ వాళ్ళకి సౌఖ్యాలు అక్కర్లేదు, భోగాలు అక్కర్లేదు. వాళ్ళు పుణ్యాత్మ, వాళ్ళకి ఎంత డబ్బు ఉన్నా వాడు యోగితోటి సమానం. పూర్వజన్మలో ఎంతో కొంత యోగం చేస్తుంటారు వాళ్ళు, ఆ యోగం ఏదో భంగం అయి ఉంటుంది, మళ్ళీ ఇలా జన్మించుంటారు వాళ్ళు. ఎంత డబ్బు ఎదురుకుండా కనిపించినా కొంతమందికి భోగం అక్కర్లేదు. వాడు పూర్వజన్మలో ఎంతో యోగాభ్యాసం చేసి ఉండాలి. గత సంఘర్ష, గత సంఘర్ష ఆసక్తి పెట్టుకోవద్దు. కామక్రోధాల్లోంచి విడుదల పొందడం ముక్తస్య జ్ఞానావస్థిత చేత సహ. నీ మనస్సు ఉందో చూసావు, నీ అంతఃకరణం చూసావు, ఎప్పుడు జ్ఞానంలో నిలకడగా ఉండాలి. ఏ జ్ఞానం? విషయ జ్ఞానం కాదు. ఏ జ్ఞానం? ఆత్మజ్ఞానంలో నిలకడగా ఉండాలి. లోపల చూను అంటే, ఇప్పుడు మీరు ఫలానా మనం విజయవాడ స్టేషన్ పెట్టుకోవాలనుకోండి రేడియో, లేదా మెడ్రాస్ స్టేషన్ పెట్టుకోవాలనుకోండి, లేదా బీబీసీ పెట్టుకోవాలనుకోండి, దానికి అనుగుణంగా చూని పెట్టుకుంటాం కదా మనగా. అలాగే నీ అంతఃకరణంలో చూసావు, నీ మనస్సు చూడు, దాని కనెక్షన్ ఆత్మజ్ఞానంతో కనెక్షన్ ఉండాలి. అప్పుడు నీ చూపు పవిత్రం, నీ మాట పవిత్రం, నీ బిహేవియర్ అంతా కూడా పవిత్రమే. నీ అప్పుడు నీలోంచి శాంతి తరంగాలు, కాంతి తరంగాలు, శక్తి తరంగాలు వచ్చి లోకం అంతా కూడా తడుపుతాయి. గత సంఘస్య ముక్తస్య జ్ఞానావస్థిత చేత సహ అంటే జ్ఞానంతో నీకు కనెక్షన్ ఉండాలి. మనకి ఇప్పుడు దేనితో కనెక్షన్ ఉంది? అజ్ఞానంతో ఉంది, అహంకారంతో, అహంభావంతో మనకు కనెక్షన్ ఉంది. అలా మాట మాట్లాడుతుంది, అందులో జ్ఞానంలోంచి వస్తుందన్నమాట, అజ్ఞానంలోంచి వస్తుందన్నమాట మనకు స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది. ఎవరైనా మాట్లాడుతున్నారనుకున్నా మాట జ్ఞానంలో అవి చిలక పలుకులా, ఎవరికి చిలక పలుకులా, లేదా నిజంగా జ్ఞానంలోంచి వస్తుందా, అజ్ఞానంలోంచి వస్తుందా, ఆ మాట యొక్క తూకం అందులో అందమే తెలుస్తూ ఉంటుంది. నీ అంతఃకరణానికి హృదయం చూడ అనుబంధం ఉండాలి, జ్ఞానం చూడ అనుబంధం ఉండాలి. నీ మైండ్కి అలా కనెక్షన్ పెట్టుకోను అంటే నీ మనస్సును జ్ఞానంతో కనెక్షన్ ఇచ్చేది నిలకడగా ఉండాలి. అంటే నీ అంతఃకరణం, నీ మనస్సు లోపల జ్ఞానంతో అనుబంధంతో, జ్ఞానంతో సమక్యమై ఉండాలి. ఇప్పుడు మనకి దేనితో అనుబంధం ఉంది? మన మనసుకు దేనితో అనుబంధం ఉంది? ఇప్పుడు అజ్ఞానంతో అనుబంధం ఉంది. ఆ కనెక్షన్ కట్ చేసి జ్ఞానంతో అనుబంధం పెట్టుకో. లోపల చైతన్యంతో అనుబంధం పెట్టుకో. జడంతో కాదు, చైతన్యంతో అనుబంధం పెట్టుకో. విషయ జ్ఞానంతో కాదు నువ్వు అనుబంధం పెట్టుకోవలసింది, ఆత్మజ్ఞానంతో అనుబంధం పెట్టుకో. అది నువ్వు నేర్చుకోవాలి. యజ్ఞాయ చరత, ఇక్కడ 4 మొక్కలు చెప్పాడు, 4 సూత్రాలు చెప్పాడు భగవంతుడు. శ్లోకం ఒకటే, శ్లోకం అర్థమైతే శ్లోకం ఉండబట్టండి. శ్లోకం అర్థమైతే మనకి అప్పటికప్పుడు శ్లోకం ఆరిపోతున్నట్టు, నిప్పు మీద నీళ్ళు వేస్తే నిప్పు ఎలా ఆరిపోతుందో, శ్లోకం అర్థం అవుతుందంటే అప్పటికప్పుడు శ్లోకం కూడా పోతుందట. ఇక్కడ 4 పాయింట్లు చెప్పాడు భగవంతుడు. 1 గత సంఘర్ష, 2 ముక్తస్య, 3 జ్ఞానావస్థిత చేతసహ, 4 యజ్ఞాయ చరత. నువ్వు పని చేస్తావంటే ఎందుకు పని చేస్తున్నావో నీకు తెలుస్తూ ఉంటుంది కదా. మానవుడు పని చేస్తున్నప్పుడు ఇతరులకు తెలియపోయినా, సమాజానికి తెలియపోయినా నువ్వు ఆ పని ఎందుకు చేస్తున్నావో నీకు తెలుస్తూ ఉంటుంది కదా. యజ్ఞాయ చరత, నువ్వు ఏ పని చేసినా యజ్ఞం కోసం చెయ్యి. నువ్వు ఏ పని చేసినా ఒక పని చేస్తే నీకు ఉపయోగపడాలి ఆ పని, లేకపోతే సమాజానికి ఉపయోగపడాలి. నీకన్నా ఉపయోగపడాలి, లేదా సమాజానికన్నా ఉపయోగపడాలి. అంటే నువ్వు కొంతకాలం నీ సంసారం పని, నీ ఇంటి పని నువ్వు చూసుకున్నా, కొంత పని స్వార్థం లేకుండా కాలం కొంతకాలాన్ని ఖర్చు పెట్టి సమాజానికి ఉపయోగించాలి. మనం కీర్తి ఆశించకుండా, స్వార్థం ఆశించకుండా, మన గొప్పలతోటి నిమిత్తం లేకుండా పనిని ప్రేమగా చేస్తే అది యజ్ఞం. ద్రవ్య యజ్ఞం, స్వాధ్యాయ యజ్ఞం, జ్ఞాన యజ్ఞం, యజ్ఞాలు చాలా చెప్పాడు భగవంతుడు. ఆ యజ్ఞాలన్నీ ఎందుకంటే నువ్వు పవిత్రుడు అవటం కోసం. నువ్వు చేసే పని యోగంగా చేయాలి. నువ్వు చేసే పని యోగంగా చేయాలి, అప్పుడే యజ్ఞం అవుతుంది. నువ్వు చేసే పనే మామూలుగా చేసే పని ఎలా చేయాలి? యోగంగా చెయ్యి. యోగి ఏది చెయ్యి. మనకి ఎవరైనా ఒకరంటే బాగా ఇష్టం అనుకోండి, వాళ్ళకి మంచిగా చెబుతాం కానీ చెడ్డ చెప్పం. అర్జునుడు అంటే బాగా ఇష్టమే. ఎవరికి? కృష్ణుడికి. నువ్వు తాత్కాలికంగా యుద్ధం చేస్తున్నావు, యుద్ధం చెయ్యి, దానికి కాదు. నువ్వు మొత్తం మీద నీ డెస్టినేషన్ నువ్వు యోగి అవ్వాలి, జ్ఞాని అవ్వాలి. ఏదో పని చేస్తున్నప్పుడు యుద్ధం అనే పని, నీ దేహ ప్రారంభాన్ని బట్టి యుద్ధం అనే పని వచ్చింది, నువ్వు చెయ్యి. కానీ మన డెస్టినేషన్ యోగివి కావాలయ్యా, మహాజ్ఞానివి కావాలి, అది నువ్వు పొందవలసింది. అంటే తన ఇష్టడికి మంచే చెబుతాడు కానీ ఎవడో చెడ్డ చెప్పడు. సన్యాసం అంటే నువ్వు తెల్లబట్టలు కట్టుకున్నా ఎర్రబట్టలు కట్టుకున్నావు అది ముఖ్యం కాదు అర్జున. నువ్వు తెల్లబట్టలు కట్టుకున్నావా లేదా ఎర్రబట్టలు కట్టుకున్నావా అది ముఖ్యం కాదు. సన్యాసం అనేది ఒక మానసిక స్థితి, ఒక అంతఃకరణానికి సంబంధించిన స్థితి, మన హృదయానికి సంబంధించినటువంటి స్థితి. ఏమిటది సన్యాసం అంటే? రాగద్వేషము లేకుండా ఉండటమే నువ్వు సన్యాసి అయిపోతావు. నువ్వు ఎర్రబట్టలు కట్టుకుంటావు అనుకో, లోపలన్నీ రాగద్వేషాలు అనుకో, నువ్వు సన్యాసి అవుతావు. అది కాదు సన్యాసం అనేది, నువ్వు తెల్లబట్టలు కట్టుకున్నావు, నువ్వు తెల్లబట్టలు కట్టుకున్నా నువ్వు సన్యాసివే. నీకు లోపల రాగద్వేషాలు లేనప్పుడు, నీ మనస్సు సమానంగా ఉన్నప్పుడు, ఎప్పటికప్పుడు నీ బ్రెయిన్ నువ్వు బ్యాలెన్స్ చేసుకుంటున్నావు అనుకో, నువ్వు సన్యాసివే. తెల్లబట్టలు కట్టుకున్నా ఎర్రబట్టలు కట్టుకున్నా సన్యాసం అనేది బట్టలను బట్టి ఆధారపడలేదు, ఒక ఆంతరంగ స్థితి. ఆంతరంగ నీ మనస్సుకు సంబంధించిన స్థితి, రాగద్వేషాలు లేని స్థితి. అది ఏదో సన్యాసం అంటే అది లోపల ఉన్నటువంటి వైభవం, నీ మనస్సులో ఉన్నటువంటి వైభవం సన్యాసం. నీ అంతఃకరణలో నీకు రాగద్వేషాలకు నీ అంతఃకరణం దూరంగా ఉంటే నువ్వు ఏ బట్టలు కట్టుకున్నా నువ్వు సన్యాసివే. యజ్ఞాయ చరత అంటే నువ్వు చేసే పని వల్ల నువ్వు పవిత్రుడు అవుతా ఉండాలి. నువ్వు ఏకాగ్రత కలగాలి, పవిత్రత కలగాలి. ఆ పని ఎందు ఏ పని అయితే చేస్తున్నావు అది ప్రేమ లేకుండా చెయ్యి, ప్రేమతోడు చెయ్యి. నువ్వు ఇంటి దగ్గర చెయ్యి, వీధిలో చెయ్యి, ఏ పని చేసినప్పటికీ నువ్వు చేస్తున్న ప్రేమ మీద అక్కడ మనసు పెట్టి ఏకాగ్రతతోడు చెయ్యి, ఇష్టంతోడు చెయ్యి, చేసి పని ప్రేమతోడు చెయ్యి. మనం ఏమనుకుంటామంటే భగవంతుడు మనం అడిగితే ఇస్తాడేమో, అడగకపోతే ఏమి ఇవ్వడేమో మన అనుమానం, అది దేవలక్షణం. మనం ఏమనుకుంటామంటే అడిగితే భగవంతుడు ఇస్తాడేమో, అడగకపోతే అడగకపోతే ఇవ్వడేమో అనుకుంటాం. అడుగకిచ్చడు నీదు అకలంక మగ్గు కీర్తి ఆనిసేయక భ్రువము అరుణాచలం. యజ్ఞాయ చరత, నువ్వు చేసే పని ఎలా ఉండాలి? యజ్ఞపూరితంగా ఉండాలి. అంటే స్వార్థం ఉండకూడదు, ఎక్స్పెక్టేషన్ ఉండకూడదు. ఎక్స్పెక్టేషన్ ఉంటే నీకు బ్లడ్ ప్రెషర్ వస్తుంది, మరి బీపీని బట్టి నీకు హార్ట్ అటాక్ వస్తుంది, హార్ట్ కంప్లైంట్ వస్తుంది. అంటే శారీరకంగా నష్టపోతావు, మానసికంగా నష్టపోతావు, నీకు ఉత్తమ గతి రాదు, పరలోకం మంచి లోకాలు విరుగున్న లోకాల్లోకి నువ్వు వెళ్ళలేవు. అంటే నువ్వు చేసే పని స్వార్థం లేకుండా ఉండటమే కాదు, అక్కడ ప్రేమ ఉండాలి, ఆప్యాయత ఉండాలి. అక్కడ ప్రేమ ఉండాలి, ఆప్యాయత ఉండాలి. తర్వాత ఆ పనిలో ఓర్పు ఒకటే కాదు, నేర్పు కూడా ఉండాలి. నువ్వు మాట్లాడే విధానంలో ఓర్పు ఒకటే సరిపోదు, నేర్పు కూడా ఉండాలి. పేషెన్స్ ఒకటే కాదు, స్కిల్ కూడా ఉండాలి. గత సంగస్య ముక్తస్య జ్ఞానావస్థిత చేతసహ యజ్ఞాయ చరత. నువ్వు యజ్ఞం కోసం ఏ పని చేస్తుంటే, నువ్వు చేస్తున్నా అంటే నువ్వు స్వార్థం లేకుండా ఏ మాట మాట్లాడినా ఏ పని చేసినా ప్రేమతోడు చేస్తుంటే అదంతా యజ్ఞం అయిపోతుంది. అదంతా ఏమైపోతుంది? యజ్ఞం అయిపోతుంది. అలా పని చేస్తుంటే కర్మ సమగ్రం ప్రవిలీయతే. ఈ నాలుగు నువ్వు కనుక ప్రాక్టీస్ చేస్తే, ఇప్పుడు ఈ జన్మలో నువ్వు చేస్తున్న కర్మ, ఈ జన్మలో ఉన్న దోషాలు, పూర్వజన్మలో నీకేమైనా దోషాలు ఉంటే ఇవన్నీ కూడా సమగ్రంగా వేరుతో సహా పూర్తిగా కాలిబూడిదైపోతాయి. ఇప్పుడు నీకు నాలుగు పాయింట్లు చెప్తాను. ఈ నాలుగు పాయింట్లు నువ్వు అర్థం చేసుకుని కనుక నువ్వు పని చేయటం నేర్చుకుంటే నీకు పూర్వజన్మ దోషాలు ఉన్నా పోతాయి, ఈ జన్మలో ఉన్న దోషాలు ఉన్నా పోతాయి. ఒకవేళ నీకు రాబోయే జన్మలకు సరిపడే కారణాలు, హేతువులు ఉన్నాయనుకో, అవి కూడా కాలి బూడిదైపోతాయి. విత్తనం కాలిపోతే భూమిలో పెట్టినప్పటికీ మొక్క రాదు. అదేవిధంగా రాబోయే జన్మలకు ఎన్ని కారణాలు ఉన్నప్పటికీ ఇప్పుడే కాలిపోతే ఇంకా నీకు పునర్జన్మలే వస్తాయి. అంటే నీకు మోక్షం వచ్చేస్తుందని సుమా అని చెప్పకుండా చెప్పటం. ఎలా పని చేస్తే నీకు మోక్షం వస్తుందో అలా పని చేయటం నేర్చుకుంటే, ఎలా పని చేస్తే పునర్జన్మలోంచి విడుదల పొందుతావో అలా పని చేయటం కనుక నీకు నేర్చుకుంటే ఇంకా నీకు మోక్షమే, అది కడసారి జన్మే, చివరి జన్మే. మళ్ళీ శవాలను నువ్వు మొయ్యక్కర్లేదు, ఈ ప్రకృతిలోకి రావక్కర్లేదు. అని ఈ ఎలా గీతా జయంతి కాబట్టి ఈ మాటలు చెప్తాం. ఇంకా భగవాన్ దగ్గరికి వద్దాం. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఎక్కడ ప్రవేశిస్తాం మనం? భగవాన్ దగ్గరికి ప్రవేశిస్తాం. అది వేరు, ఇది వేరు కాదు. అది అది ఇది ఒకటే. ఇప్పటికే కొంతమందికి అది కళ్ళకు కనిపిస్తుంది, అది వేరు ఇది వేరు అని కాదు. అది ఇది ఒకటే. జ్ఞానం సమానమే. అజ్ఞానం హెచ్చు దగ్గరగా ఉంటుంది, కానీ జ్ఞానం యూనిఫారంగా ఉంటుంది, జ్ఞానం సమానంగా ఉంటుంది. అజ్ఞానం వంద రకాలంగా ఉంటుంది, కానీ నిజం ఎలా ఉంటుంది? ఒకటిగానే ఉంటుంది కానీ రెండు కానీ మూడు కానీ నాలుగు ఉండదు. అలా జీవలక్షణాలను దాటాలి మనం. ఆ జీవలక్షణాలు దాటే స్కిడ్ నేర్చుకోవాలి, ఆ జీవలక్షణాలు దాటాలి, ఆ ప్రకృతి గుణాలు దాటాలి. ఆ దాటానికి మీరు భక్తి మార్గం అవలంబిస్తున్నారా, జ్ఞాన మార్గం అవలంబిస్తున్నారా, కర్మ మార్గం అవలంబిస్తున్నారా, ధ్యాన మార్గం అవలంబిస్తున్నారా, అది నాకు సంబంధం లేదు అంటున్నాడు ఇక్కడ భగవంతుడు. మీ పూర్వజన్మ సంస్కారాన్ని అనుసరించి మీరు మీకు ఏ మార్గం ఇష్టమైతే ఆ మార్గాన్ని మీరు అనుసరించండి. ఫలానే మార్గం మీరు అవలంబించరండి అని నేను అంటాం లేదు. అది మీ పూర్వజన్మ సంస్కారాన్ని బట్టి ఇప్పుడు మీకు శరీరాలు ఎలా ఉన్నాయో పూర్వంలో కూడా నీకు శరీరాలు ధరించారు, ఏదో కొన్ని మార్గాల్లో మీరు సాధనలు చేశారు. అంటే మీరు ఎవరో ఇతరులు చెప్పింది మీరు నమ్మక్కర్లేదు. మీకు ఏ మార్గం అయితే ఇష్టంగా ఉందో, ఏ మార్గం మీద మీకు ఈజీగా ఉందో, ఆ మార్గంలో ప్రయాణం చేయడానికి ఆ మార్గాన్ని అనుసరించి మీరు జీవలక్షణాలను దాటండి, ప్రకృతిని దాటండి, భగవంతుడిలో ఐక్యం కండి, భగవద్ అనుభవం పొందండి. ఆ భగవద్ అనుభవం పొందకుండా మీరు ఏది సాధించినా అది ఒకటి లేని సున్నలతోడు సమానం, అది స్వప్నం, అది డ్రీమ్ స్టఫ్ అది. అయితే ఇప్పుడు భగవాన్ ఏమంటున్నాడంటే శ్రీ శరణాగతిలో షరతులు ఏమైనా పెట్టమంటారా, షరతులు ఏమీ అక్కర్లేదంటారా, ఈ పని చేస్తే నేను ఎందుకు భగవంతుని నేను పూజ చేస్తాను, ఈ పని నాకు పూర్తి చేయకపోతే నేను భగవంతుని పూజ చేయనంటారట కొంతమంది. ఈ పని పూర్తి అయితే మేము ఏడు కొండల కొండల మీద వెంకటేశ్వరం దర్శనానికి వెళ్తాం, లేకపోతే దర్శనానికి వెళ్ళామని కొంతమంది అనుకుంటారు. షరతులు అవి, ఈ పని నువ్వు మాకు పూర్తి చేయి, పూర్తి చేస్తేనే కొండ మీదకి వస్తాం, లేకపోతే రాము, ఇలాగంటారు కొంతమంది, ఇలా అనుకుంటారు కదా. అన్ని షరతులు అవన్నీ, అలా షరతులు నీ భక్తిలో అలా షరతులు అవసరం లేదు. నీకేమి షరతులు లేకుండా, మినహాయింపులు లేకుండా భగవంతుడు ఎందుకు భక్తి కలిగితే నీకు అలా ప్రశ్నలే ఉదయించవు, తలంపులే రావు, ఆలోచనలే రావు. తలంపులు లేని శరణాగతి, మినహాయింపులు లేని శరణాగతి ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు అదే ఇదాని సందేహాలు కానీ నీకు ఆ ప్రశ్నలు రావు, ఆలోచనలు ఉదయించు, తలంపులే ఉదయించు. శరీరం చనిపోయినప్పుడు నేను చనిపోతున్నానన్న తలంపు ఎవడికైతే వస్తుందో వాడు జ్ఞానము కాదు, గురువు కాదు, వాడు బ్రహ్మము కాదు. భగవాన్ చెప్పేది ఏంటంటే మీరు సాధన చేయటం మానేసి, విచారణ చేయటం మానేసి, వస్తువులు మీ హృదయంలో వెతుక్కోవడం మానేసి, పుస్తకాలే భుజాలేసి తిరుగుతుంటే మీకు బ్రహ్మము తెలియబడదు, భ్రమ మాత్రం విడిచిపెట్టదు. మైలురాయిలు మనం తణుకు తీసుకెళ్ళవు. పాలకుల్లో తణుకి ఇన్ని మైలు దూరంలో ఉందని మైలురాయి రాస్తాడు, మైలురాయి చదువుతూ కూర్చుంటే తణుకెళ్ళదు. ఆ మైలురాయిని ఆధారంగా చేసుకుని, ఆ మైలురాయి డిస్టెన్స్ చూసుకుని, ఆ మైలురాయి సూచించే మార్గంలో మనం ప్రయాణం చేస్తే తణుకెళతాం, కానీ మైలురాయి మనల్ని తీసుకెళ్ళదు తణుకు. పుస్తకాలు కూడా అటువంటివి. సూర్యుడు ఎప్పుడూ ఇతను చీకటిని ఎప్పుడు చూడలేదు. సూర్యుడు ఎప్పుడు చీకటిని ఎప్పుడు చూడాలని అనిపించినా ఆయన చూడలేడు. ఇచ్చేది ఎక్కడికెళ్తే అక్కడే విరిగి వస్తుంది. అలాగే బ్రహ్మముకు శోకం ఎలా ఉంటుందో తెలియదు, దుఃఖం ఎలా ఉంటుందో తెలియదు. ఆ బ్రహ్మము దగ్గరికి నువ్వు చేరాలంటే నీ హృదయంలో ఉంది కాబట్టి నీ హృదయంలోకి వెళ్ళాలి, నువ్వు హృదయంలోకి నువ్వు వెళ్ళాలి. అంటే నేను నీ తలంపుని, ఆ మొదటి తలంపుని, ఆది తలంపుని పట్టుకుని దాని మూలంలోకి వెళ్ళినా నువ్వు బ్రహ్మములోకి వెళ్ళిపోతావు. అన్నీ తలంపులే కదా, మరణం కూడా ఒక తలంపే. ఇంకా తలంపులు లేనిదంటూ ఒకటే ఉంది, అదేంటి చెప్పు? ఆ బ్రహ్మ, అదే చావు లేని వస్తువు. అంటే కష్టం ఒక తలంపు, సుఖము కూడా ఒక తలంపే. నేను సుఖంగా ఉన్నాను అనుకునేది కూడా తలంపు, అది నిజం కాదు, అది తలంపే. కష్టం, నేను కష్టపడిపోతున్నానన్నది కూడా తలంపి. పుట్టిక ఒక తలంపు, ముసలితనము ఓ తలంపు, చావు ఓ తలంపు. ముసలితనం అంటే ఇంకోటి గుర్తిస్తాను. ఈ మధ్యన ఒక ఆయన అన్నాడండి, ముసలితనం కోసం కనిపెట్టుకున్నానన్నాడండి. ఎప్పుడు ముసలోడు నవ్వుతానా, కనిపెట్టుకున్నాడా అన్నాడు పాపం. నేను అన్నాను ఇదేంటండి, ముసలైన అయితే మీరు ఏం తినలేరు, ఇంకా గారెలు ఎలా తింటారు, బూట్లు ఎలా తింటారు, సినిమాలకు ఎలా వెళ్తారు, ఇంకా వయసులో ఉంటే మీకు జఠరాగ్ని బాగుంటుంది. ఎవరో ముసలోడు అవ్వాలని కోరుకోరు, వయసులో ఉండాలని కోరుకుంటారు, అన్నీ తినవచ్చు. మీరు సినిమాకి వెళ్తే సినిమా చూడవచ్చు, టీవీ అంటిపెట్టి కూర్చోవచ్చు. ముసలోళ్ళు అయిన తర్వాత ఏమవుతుంది, మంచం మీద లెగటం కష్టమవుతుంది. ఇదేంటండి మీరు ముసలోళ్ళు అవ్వాలని కోరుకుంటారంటే, ఆయన అన్నాడు, వయసులో ఉండగా ఇటు ఒకటి తోలేస్తున్నారండి అన్న, ముసలోని అయితే నా మనసు నన్ను ఎవడో పట్టించుకొని ఇంట్లో ఇంకా భగవంతుడి మీద నా మనసు నిలబెట్టవచ్చు అన్నాడన్న పాప. వయసులో ఉండగా నన్ను ఇంటికాడ సరిగ్గా కూర్చొని అవ్వటం లేదంటే, ఎటు ఒకటి తోలిపోతున్నారు నన్ను దూరం తోలినట్టు. ముసలోళ్ళు అయిపోయానుకో, నేను ఎవరిలో పట్టించుకోరు, ఇంట్లో మనవాళ్ళు పట్టించుకోరు, కోడళ్ళు పట్టించుకోరు. ఏదో ముసలోడు అలా ఉన్నాడు, ఏదో గొడవలు పడుతున్నాడు అనుకుంటారు, ఏదో టైంకి మేత పడేస్తారు, ఏదో కొంత గడ్డి. నన్ను ఎవడో పట్టించుకోడు, అప్పుడు ఇంక నా మనస్సు అంతా దేవుడి మీద పెట్టుకుందామని కనిపెట్టుకున్నాను. సర్వసంగా ముసలితనం ఎవరు కోరుకోరు, ఆయన ముసలితనం కావాలంటున్నాడు అండి. నేను ఎక్కడ ఏం, ఆయన ఇలా చెప్పాడు, ముసలితనం కోసం కనిపెట్టుకున్నాను. అంటే ఇంట్లో వాళ్ళు ఎవడు నన్ను పట్టించుకోని స్థితిలో నేను ఉన్నప్పుడు ఇంకా నా మనస్సు అంతా ఈశ్వరుడి మీద పెట్టుకోవచ్చు. రామానుజుడు ఏమన్నాడంటే, ముక్తిని పొందటానికి, మోక్షాన్ని పొందటానికి ఒకటే మార్గం ఉంది, ఒకటే గతి ఉంది, అది శరణాగతి అని చెప్పాడు ఉడయవరుడు. మీరు పొందవలసింది భగవంతుడినే. ఆ భగవంతుని పొందటానికి మార్గాలు వెతుక్కోకుండా మార్గం కూడా భగవంతుడే అన్నాడు గుడయవతుడు. మీరు పొందవలసింది భగవంతుడినే. ఆ భగవంతుని ఎలా పొందాలనేది మార్గాలు వెతుక్కోదు, మార్గం కూడా ఆయనే, మార్గం కూడా ఆయనే, పొందవలసింది కూడా ఆయన, ఆయనే డెస్టినేషను, ఆయనే మీన్స్, గమ్యం ఆయనే, వెళ్ళి మార్గం ఆయనే, మనం పొందవలసింది కూడా ఆయన, మీన్స్ ఆయనే, గోల్లు ఆయనే, డెస్టినేషన్ ఆయన అన్నాడు ఉడవేవుడు. కొంతమందికి ప్రతిదానికి అనుమానం, కొంతమందికి ఆ అనుమానం ఉన్న వాళ్ళకి జ్ఞాన మార్గం మంచిదే. కొంతమందికి భగవంతుడంటే పరిపూర్ణమైన విశ్వాసం ఉంటుంది, పరిపూర్ణమైన భక్తి ఉంటుంది, ఈశ్వరుడు అనేవాడు ఒకడున్నాడు, ఈ ప్రపంచాన్ని పంచభూతాలని నియమించేవాడు ఒకడున్నాడు, ఈ జీవకోటిని పరిపాలించేవాడు ఒకడున్నాడు, ఒక ప్రభు ఉన్నాడు, అది ఈశ్వరుడు అనేవాడు ఒకడున్నాడు, మనకంటే ఒక అతీతమైన శక్తి ఉంది, ప్రకృతిని నడిపి ఒక అతీతమైన శక్తి ఉందని సజీవమైన విశ్వాసం ఉన్న వాళ్ళకి శరణాగతి సరిపోతుంది, భక్తి మార్గం సరిపోతుంది, జ్ఞాన మార్గం అక్కర్లేదే అంటున్నారు. మనకు కాదు, మనకి ఏ రోజుకి ఆ రోజు అనుమానం. అనుమానం మనుషులకి జ్ఞాన మార్గమే మంచిది, కానీ సజీవమైన విశ్వాసం ఉన్న వాళ్ళకి ఆ శరణాగతి మార్గం మంచిదే, భక్తి మార్గం మంచిదే, సేఫ్ సైడ్. ఆ పరిపూర్ణంగా శరణాగతి పొందిన వాడికి వాడి తలంపులతో వాడిని ఏం బాధ పెట్టుకోడు, వాడు ఏమో భగవంతుడి సంకల్పం ఎలా ఉంటారా జరుగుతుంది అని ఏం ఊహించుకోడు, ఊహించుకోడు, లేనిపోని భయాలు పెట్టుకోడు, లేనిపోని వాళ్ళు నన్ను సరిగ్గా చూస్తారా లేదు, వీళ్ళు నన్ను సరిగ్గా చూస్తారనే భయాలు కూడా పెట్టుకోడు, భయాలు కూడా ఏమి సంకల్పాలు పెట్టుకోడు, ఏమి లేనిపోయిన వెర్రి వెర్రి ఊహలు ఊహించడం. ఈశ్వర సంకల్పం ఎలా ఉంటే అలాగా, ఈశ్వరుడు ఏ ఉపాధిని మనల్ని చూడమని నియమించాడో ఆ ఉపాధి చూస్తుంది. సర్వసాక్షి ఈశ్వరుడు ఎవరు? సర్వసాక్షి. ఒకసారి మనం ఎవడ చూస్తారనుకుంటాం వాళ్ళు చూడరు, ఎవడైతే చూడరు అనుకుంటాం వాళ్ళు వాడు చూస్తారు అని ఈశ్వరుడు యొక్క విరాసం ఎలా ఉంటుందో మనం చెప్పలేం. అయితే ఈ గోడ దాడితే ఏముందో మనకు తెలియదు. ఈ ప్రపంచంలో ఎక్కడ ఏ మూల జరుగుతున్నా పరమేశ్వరుడు చూస్తూ ఉంటాడు. మనకి ఈ గోడ అవతల ఉందో ఏమీ తెలియదు. ఈశ్వరుడు అంటే సర్వజ్ఞుడు, సర్వవ్యాపి, ఆయనకి తెలియని విషయం అంటూ సృష్టిలో ఏది ఉండదు. అంటే ఆ మహాజ్ఞానం ఎలా ఉంటుందంటే, ఒక జైల్లో పెట్టిన వాడిని ఆ తాళం చేయి తీసేసి వాడిని విడిచిపెట్టేశారు అనుకోండి, వాడికి దుఃఖం వస్తుందా సంతోషం వస్తుందా? సంతోషం వస్తుంది. ఈ శరీరం విడిచిపెట్టి వెళ్ళిపోయి జ్ఞానికి కూడా అలాగ ఉంటుంది. ఫ్రంటైర్స్ హద్దులు దాటి వాడు వెళ్ళిపోతున్నాడు, అనంత అనంతమైనటువంటి ఎయిర్స్లోకి హద్దును దాటి వెళుతున్నాడు, అంతటా వ్యాపించి ఉంటాను. తాళం చేసి జైల్లోంచి బయటికి వెళ్ళిపోమంటాను కాదు, ఏడుస్తాడని బయటికి రావడానికి సంబరం. జ్ఞాని జ్ఞాని యొక్క స్థితి కూడా అలాగే ఉంటుంది. ఏం చేయాలంటే వాడు ఆడు ఉంటాడు, ఆడు ఉంటామన్న సంగతి వాడికి తెలుస్తుంది. ఈ నాలుగు గోళ్ళు ఈ బంధిక ఈ బంధం పోతుంది అది. ఎక్సెప్ట్ బ్రహ్మం, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. భగవాన్ చెప్పింది ఎక్సెప్ట్ బ్రహ్మం, ఎక్సెప్ట్ ట్రూత్, ఎక్సెప్ట్ అన్డయింగ్ స్పిరిట్, ఎక్సెప్ట్ బ్లిస్, ఎవ్రీథింగ్ ఈజ్ క్రియేటెడ్ బై ది మైండ్, ఈజ్ క్రియేటెడ్ బై ది మైండ్. ఎక్సెప్ట్ బ్రహ్మం, ఎక్సెప్ట్ ట్రూత్, ఎక్సెప్ట్ అన్డయింగ్ స్పిరిట్, ఎవ్రీథింగ్ ఈజ్ క్రియేటెడ్ బై ది మైండ్. అంటే పరిపూర్ణమైన శరణాగతిలో, పూర్ణ శరణాగతిలో నీకు అసలు తలంపులే ఉండవు. ఏదొచ్చినా ఈశ్వర ప్రసాదమే. మామగారిని ఇంట్లో వాళ్ళందరూ బాగా చూస్తున్నారనుకోండి, అది ఈశ్వర ప్రసాదం. ఒకవేళ సరిగ్గా చూడటం లేదు అనుకోండి, అది ఈశ్వర ప్రసాదం. చూసినా ఈశ్వరుని అనుగ్రహమే, ఒకవేళ చూడకపోయినా ఈశ్వరుని అనుగ్రహమే. ఇంకా అక్కడ ఘర్షణ ఉండదు, శరణాగతిలో వాడికి ఘర్షణ ఉండదు, వాడికి స్ట్రగుల్ ఉండదు. స్ట్రగుల్ లేకపోతే ఇంకా దుఃఖం లేదు. ఇప్పుడు మనకి ఆ ప్రయత్నం ఉన్నప్పుడు, పోరాటం ఉన్నప్పుడు మనకు దుఃఖం వస్తుంది, కానీ ఆ ప్రయత్నం లేనప్పుడు, పోరాటం లేనప్పుడు దుఃఖమే లేదు, దుఃఖ స్పర్శే లేదు. మనకి దుఃఖం యొక్క స్పర్శే లేదు. పరిపూర్ణమైన శరణాగతి, కంప్లీటెస్ట్ సర్రెండర్ టు ది విల్ ఆఫ్ గాడ్. మినహాయింపులు లేని శరణాగతి, మినహాయింపులు లేని శరణాగతి. అంటే భగవంతుడు నీకు ఏదో అనుగ్రహిస్తే, నేను ఎక్కడ కూర్చోబెడితే, ఎక్కడ నిలబడితే సాధకుడు భక్తుడు దానితోటే సంతృప్తి అయిపోతాడు. తుకారామ ఏమన్నాడమ్మా, గంగానదిలో నీళ్లున్నాయి, ఆ నీళ్ళలో స్నానం చేస్తే అందరూ పవిత్రులు అయిపోతారని అనుకుంటున్నారు. గంగానదిలో నీళ్లు పవిత్రమైనవి, ఆ గంగానదిలో నీళ్లు కొంచెం తాగినా లేకపోతే అందరూ స్నానం చేసినా పవిత్రులు అయిపోతామని అందరూ అనుకుంటున్నారు. గంగానదిలో నీళ్ళు కంటే పవిత్రం ఈశ్వరుడు కోసం ఎవడైతే రెండు కన్నీటి బొట్లు రాల్చాడో ఆ కన్నీటి బొట్లు గంగానదిలో నీళ్ళు కంటే పవిత్రమైన. బాధ తలంపు వల్ల వస్తుంది, దుఃఖము తలంపులో వస్తుంది, టెన్షన్ కూడా ఎందులోంచి వస్తుంది, తలంపులోంచి వస్తుంది. పరిపూర్ణమైన శరణాగతి పొందిన వాడికి తలంపులే ఉండవు. ఏం చెప్పు, ఆయన ఇష్టమే ఈయన ఇష్టం, ఆయన సంకల్పమే ఈయన సంకల్పం, ఆయన ఇచ్చ ఈయన ఇచ్చ అని చెప్పి ఇక్కడ బాధ అంటూ ఏముండదు అయ్యా. ఆయన ఏది ప్రసాదిస్తుంది మనం అనుకున్నది రాదు, ఆయన అనుగ్రహించింది మనకు వస్తుంది. మనం అనుకున్నది మన దగ్గర రాదు. మనం ఏంటి ఎక్కడో హిమాలయ పర్వతాల్లో వెళ్ళి గుహలో కూర్చున్నప్పటికీ ఆయన అనుగ్రహిస్తే మన దగ్గరికి వస్తుంది. వెతుక్కుంటే వెతుక్కుంటే వీడు ఎక్కడున్నాడు ఈ జీవుడని మనం కాపాడం పాడిపోయి ఎక్కడో హిమాలయ పర్వతాలు గుహలో దాక్కుంటే ఈశ్వరానుగ్రహం ఉంటే వెతుక్కుంటే ఆ జీవుడి కోసం ఆ కర్మఫలం వస్తుంది. మనం అనుకున్నది మనకు రాదు, ఆయన అనుగ్రహించింది మనకు, రాకుండా ఎవరు ఆపు చేయలేదు. అది ఇక్కడ మీరు అర్థం చేసుకోండి. అంటే భగవంతుడి కోరికే నీ కోరిక, భగవంతుడి సంకల్పమే నీ సంకల్పం, భగవంతుడి ఇష్టమే నీ ఇష్టం. భక్తుడికి ఆ పూర్తి శరణాగతి పొందిన వాడికి తన సొంత ఇష్టం అంటూ ఏది ఉండదు. ఆయన ఇష్టమే ఈయన ఇష్టం, ఆయన ఏదో అనుగ్రహిస్తే అదే ఈయనకి ప్రసాదం. అంటే భగవంతుడికి ఎవరు శరణాగతి పొందుతాడంటే ఆయనకున్న శక్తి మీద ఎవరికైతే నమ్మకం ఉందో వాడు శరణాగతి పొందుతాడు. అటు భగవంతుడి కంటే మనమే గొప్పవాళ్ళు అనుకుంటాంటే మనం ఆయనకి ఎక్కడ శరణాగతి పొందుతామండి? భగవంతుడి కంటే మేమే తెలియగలవాళ్ళం, భగవంతుడి కంటే మేమే గొప్పవాళ్ళం అది మనం అనుకుంటుంటే ఆయనకి శరణాగతి ఎలా పొందుతాం? భగవంతుడికున్న వివేకం మీద, భగవంతుడికున్న తెలివి మీద, భగవంతుడికున్న శక్తి మీద ఎవరికైతే నమ్మకం ఉందో వాడు మాత్రమే శరణాగతి పొందగలడు, కానీ అందరూ పొందలేరు. నాకున్న శక్తి ఆయనకి లేదనుకున్న నేను అనుకుంటాంటే ఆయనకి నేను శరణాగతి ఎలా పొందుతాను? ఆయనకున్న జ్ఞానం మీదే నాకు నమ్మకం లేనప్పుడు ఆయనకి శరణాగతి ఎలా పొందుతాను నేను? ఆ భగవంతుడికున్న జ్ఞానం, భగవంతుడికున్న శక్తి, భగవంతుడికున్న శాంతి మీద నీకు పరిపూర్ణమైనటువంటి విశ్వాసం కుదిరినప్పుడు అప్పుడు నీకు శరణాగతి కుదురుతుంది, లేకపోతే కుదరదు. అంచేత నీ అహంభావం ఎందుకు చూశావు? నీ అహంభావం ఎందుకు చూశావు? వ్యక్తి భావం ఎందుకు చూశావు? ఆ వ్యక్తి భావం ఎందుకు పనికిరాదని ముందు నీకు అర్థం అవ్వాలి. నీ లోపల ఉన్న వ్యక్తి భావన, నీ లోపల ఉన్నటువంటి వ్యక్తి భావన ఎందుకు పనికిరాదు? చివరికి పొలంలో వేసుకునే పెంకంక విలువ కూడా ఇది దీనికి లేదు. ఎందుకు పనికిరానిది ఇది అని నీకు అర్థమైతే నువ్వు శరణాగతిని కోరుకుంటావు, లేకపోతే నీకు శరణాగతి. ఇప్పుడు ప్రమాదం ఎక్కడ వస్తుందంటే మన అజ్ఞానంలో ఉండి జ్ఞానంలో ఉన్నాం అనుకుంటున్నాం. అజ్ఞానంలో ఉండి అజ్ఞానంలో ఉన్నాం అనుకుంటే ప్రమాదం లేదు, అజ్ఞానంలో ఉండి జ్ఞానంలో ఉన్నాం అనుకుంటున్నాం. మీరు దీన్ని ఎవరు రక్షిస్తాడు? అజ్ఞానంలో ఉన్నాం అనుకుంటే ఇందులోంచి ఎలా విడుదల పొందాలో మనం భగవంతుని ప్రార్థిస్తాం. అజ్ఞానంలో ఉండటం అజ్ఞానంలో ఉండి అనుకోవటం జ్ఞానంలో ఉన్నాం అనుకుంటే ఇంక మనం ఏమి ప్రయత్నం చేయము అసలు? అది ఉన్న సబ్జెక్టు వాస్తవ పరిస్థితి మనం చూడాలి. దెర్ ఇస్ ఎ వ్యాస్ట్ డిఫరెన్స్, దెర్ ఇస్ ఎ వ్యాస్ట్ డిఫరెన్స్ బిట్వీన్ సీయింగ్ అండ్ అబ్జర్వింగ్. చూడటం వేరు, పరిశీలించడం వేరు. చూడటం వేరు, పరిశీలించండి. నిన్ను బాగా పరిశీలించి చూసుకో. నీలో మైనస్ పాయింట్స్ ఏంటో ప్లస్ పాయింట్స్ ఏంటో నీకు తెలుస్తాయి. అప్పుడు మైనస్ పాయింట్ నుంచి విడుదల పొందడానికి ప్రయత్నం చేయి. కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళకి అహంభావం లోపల ఉంటుంది, బయటికి ఏమీ లేకుండా కనపడకుండా చూసుకుని డ్రెస్ చేసుకుంటారు. అది మరీ ప్రమాదం. లోపల అహంభావం ఉంటుంది, పైకి సమాజానికి కనపడకుండా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారు. వాడు అహంభావం సమాజంలో చూడకపోయినా కంట్రోలర్ చూస్తున్నాడని గుర్తాడు అంటే వాడికి అవేర్నెస్ లేదు. వాడికి నీ అహంభావన సమాజానికి కనపడకుండా ఉంచవచ్చు, నీకు నీ సర్వసాక్షి కనపడకుండా అది ఎలా ఉంటుందని దేవుడికి పేరుంది ఏంటది? నీ లోపల చూస్తూ ఉంటాడు, బయట చూస్తూ ఉంటాడు. నీ లోపల ఏముందో చూస్తూ ఉంటాడు, బయట ఏముందో చూస్తూ ఉంటాడు. కంట్రోల్ రాయని నువ్వు లేకుండా ఆయన ఉండలేడు, ఆయన లేకుండా నువ్వు ఉండలేవు. భగవాన్ చెప్తారు ఒక చోట మహాజ్ఞానం ఎలా ఉంటాడంటే, మహాజ్ఞానం ఎలాంటి సముద్రం ఉందనుకోండి, సముద్రం అనంతంగా ఉంటుంది, పైన ఊరికి కొంచెం నీరు కెరటాలు అలాగే తిరుగుతూ ఉంటాయి. సముద్రం ఎలా ఉంటుంది? అనంతంగా ఉంటుంది, పైన ఊరికే కెరటాలు అలాగ ఉంటా ఉంది, కొంచెం కెరటాలు. ఆ కెరటాలు మనకు గొప్పగా ఉంటాయి, కానీ సముద్రానికి ఏం గొప్ప ఉండదు. ఆ కెరటాలు ఉన్నది పట్టించుకోదు. ఏది? సముద్రం. ఒక కెరటాలు ఆగిపోయి అనుకోండి, అప్పుడు సముద్రం పట్టించుకోదు. ఆ చూసేవాళ్ళు పట్టించుకుంటారు, ఏంటి ఇది కెరటం ఉంది, వాళ్ళ కెరటం పోయిందని, కెరటాలు ఎంత గొప్పగా ఉన్నాయి, కెరటాలు ఎంత లేవని. ఆ కెరటాల్లో నీరు ఎంత లేదు అసలు? ఆ సముద్రం దృష్టిలో కెరటాల్లో నీరంటే బహు తక్కువ. నీరు నేను పట్టించుకుంటాను, కానీ ఆ సముద్రం ఆ కెరటాలను ఏం పట్టించుకోదు. మహాజ్ఞాని కూడా తన మనసును అలా పట్టించుకోదు. ఆ సముద్రం కెరటం ఎటువంటిది, మహాజ్ఞానికి కూడా తన మనసు కూడా అటువంటిది. ఆ కెరటం మనకు గొప్పగా ఉంటుంది కదా సముద్రానికి, గొప్పగా ఏం చేయాలి కెరటమే ఏమన్నా నీరేంత అసలు. నువ్వు పట్టించుకుంటున్నావు కానీ ఆ సముద్రం మటుకు ఆ కెరటాన్ని ఏం పట్టించుకోదు. ఆ సముద్రం దృష్టిలో కెరటం అటువంటిది, మహాజ్ఞాని దృష్టిలో కూడా వాడు మనస్సు కూడా అటువంటిది. అంటే మీరు ఒకటి మిస్ అవ్వకండి, ఇప్పుడు విష్ణు సహస్రనామాలు చదువుతున్నారు. విష్ణు సహస్రనామాలు అంటే ఏంటి, దేవుడు గుణాలు. అవి ఏమిటయ్యి, దేవుని గుణాలు. ఆ గుణాలు అందరూ విష్ణు సహస్రనామాలు పారాయణం చేయండి పారాయణం చేయండి అని చెబుతున్నారు మనం చాలామంది. దానికి కారణం ఏంటి, ఆ విష్ణు సహస్రనామాలు చదవటం వల్ల మనం పవిత్రం అవుతాం, పవిత్రత కోసం అది పారాయణం చేయమంటే అది కూడా గుణమే. కానీ పవిత్ర దేవుడి యొక్క గుణాలు అయ్యి అవి మనం పారాయణం చేయటం వల్ల, ఆ నామాన్ని స్మరించుకోవటం వల్ల, గోవింద గోవింద అనుకోవటం లేదా కృష్ణ నారాయణ వాసుదేవ అనుకోవటం వల్ల, ఒకసారి ఆ నామాలు స్మరించుకోవడం వల్ల ఆ గుణాలు మనకు స్ఫురిస్తాయి. అప్పుడు మనం ఏమవుతాం, పవిత్రులు అవుతాం. ఎప్పుడైతే మనకు పవిత్రులు వచ్చిందో ఆ పవిత్రుడికే అధికారం కలుగుతుంది, వినటానికైనా ధ్యానం చేయటానికైనా స్మరించటానికైనా అధికారం వాడికి కలుగుతుంది. అధికారం లేనప్పుడు నీ వల్ల ఏమవుతుందిరా, నీ వల్ల ఏమవుతుంది. అదే భగవంతుడి యొక్క నామాలు ఎందుకంటే నువ్వు పవిత్రులు అవటం కోసం, నువ్వు ఉన్నత స్థితి పొందటం కోసం. అంటే నువ్వు నీ అహంభావాన్ని అజ్ఞానం ఎందుకు పనికిరాదని నిర్ణయించుకో నువ్వు. అప్పుడు ఎందుకు పనికిరాదని నీకు అర్థమైతే నీకు అర్థమైన అర్థం నేను గమ్యాన్ని చేరుస్తాను. ఏం బ్యూటిఫుల్ ఎక్స్ప్రెషన్ అవుతుంది. అసలు ముందు నీకు అర్థం అవ్వాలి, అది ఎందుకు పనికిరాదని నీకు అర్థం అవ్వాలి. అది నీకు అర్థమైతే నీ అర్థమే నీ గమ్యానికి నేను చేరుస్తాను. అది లోపల నుంచి రావాలి కానీ నీ తలకాయని కొడితే నీకు అర్థమవుతుందా, కర్ర పెట్టి నీ తలకాయని బాగుతా ఉంటే నీకు అర్థమవుతుందా, లోపల నుంచి రావాలి ఆ ఊట. జ్ఞానం అనేది పైనుంచి పోసేది కాదు, లోపల నుంచి ఊరాలి. జ్ఞానం లోపల నుంచి మమ్మల్ని కుంకుడికాయ పులిసి పోసినట్టు పైనుంచి పోసేది కాదు, అది లోపల నుంచి ఊరాలి. ఆ గైడెన్స్ లోపల నుంచి మనకు వస్తుంది. ఆ గైడెన్స్ ఎప్పుడు క్లియర్ చేసి ఆ క్లియర్ చేసి వెలుగు చూపిస్తాడు మనకు. ఆ గైడెన్స్ మనకు లోపల వస్తుంది ఎప్పుడు, తగినటువంటి పవిత్రత అర్హత యోగ్యత మనకు ఉన్నప్పుడు. మీరు భక్తిలో అభివృద్ధిలోకి రావాలంటే, ఆధ్యాత్మికంగా మీరు అభివృద్ధిలోకి రావాలంటే ఒక చిన్న రహస్యం మీకు చెప్తాను. మీరు జరిగిపోయిన గొడవలన్నీ మర్చిపోండి, మీరు జరిగిపోయిన గొడవలన్నీ మర్చిపోండి. జరిగిపోయిన గొడవల కన్నా మీరు మర్చిపోబోతే మీరు ఎంత సాధన చేసినా ఇంకా గొంగళి ఎక్కడ ఉందంటే వేసిన చోట ఉందని చెప్తారు చూడండి. మీ సాధన కూడా మీ భక్తి మీ పురోభివృద్ధి అలాగే ఉంటుంది. గడిచిపోయిన గొడవలన్నీ మర్చిపోయి మీరు సాధన చేసుకుని అభివృద్ధిలోకి వస్తారు. జరిగిపోయిన గొడవలన్నీ మీరు మర్చిపోకుండా సాధన చేసినా మీకు పురోగతి ఉండదు, అధోగతే కానీ పురోగతి. మీ సాధనలో ఏమి కష్టపడతారో ఫలితం సున్నా. పరిణతి ఆర్ ది పాస్ట్, జరిగిపోయిన గొడవంతా ముందు మర్చిపోండి. మీరు అప్పుడు సాధన చేయండి, సాధన చేస్తే పురోభివృద్ధికి వెళ్తారు, పురోగతికి వెళ్తారు. కానీ మీరు జరిగిపోయిన గొడవలన్నీ తలపెట్టుకుంటూ సాధన చేస్తారు అనుకోండి, మీ సాధన అంతా కూడా ఈ గొడవలు తినే. మీ బిందె నిండా నీళ్ళు వేశారనుకోండి, ఆ బిందికి నాలుగు చిల్లులు ఉన్నాయనుకోండి, అరగంటలో చిల్లుల నీళ్ళన్నీ బయటకు లాగేస్తాయి. ఆ జరిగిపోయిన గొడవ తలపెట్టుకోవడం అది మీకు మీ మనసుకు చిల్లులా పనిచేస్తుంది. మీ సాధన అంతా అందులోంచి బయటకు వచ్చేస్తుంది. పరగతి ఆల్ ది ప్రాస్ట్, లీవ్ ఆల్వేజ్ ఇన్ ది ప్రజెంట్. పరిపూర్ణమైన శరణాగతి అన్న, మోక్షం అన్న, జ్ఞానం అన్న, సెలవేషన్ అన్న, నిర్వాణ స్థితి అన్న, లేకపోతే స్వర్గరాజ్యం అన్న, ఏదైనా ఇవన్నీ పర్యాయ పదాలు. అంటే నీకు ఇష్టమైన మార్గాన్ని అనుసరించు. నీకు ఏదైతే తేలిగ్గా ఉందో, నీకు ఏదైతే మోస్ట్ ఈజీగా ఉందో ఆ మార్గాన్ని నువ్వు అవలంబించు. కానీ అందులో లీనమవ్వు నువ్వు. లాంఛనం కోసం కాదు చెయ్యు, నువ్వు లాంఛనం కోసం చేయొద్దు, అందులో లీనమై పనిచేయి. లాంఛనం కోసం పని చేయొద్దు, లాంగ్ మెకానికల్గా యంత్రం చేసినట్టు చేయకు నువ్వు. అందులో లీనమయ్యి పని చెయ్యి, నీ మనసును అక్కడ నిలబెట్టి పని చెయ్యి. పరిపూర్ణమైనటువంటి భక్తితోటి పని చెయ్యా, లాంఛనం కోసం చెయ్యొద్దు. కొంతమంది ఏ పని చేసినా మాట కూడా లాంఛనం కోసమే మాట్లాడతారు. వాళ్ళు లాంఛనం కోసం మాట్లాడుతున్నారని మనకు తెలుస్తూ ఉంటుంది. చివరికి లోపల సున్నా లాంఛనాలు మిగులుతాయి, అంతే కదండి మామగారు అంటున్నారు. అంటే మనకంటే మామగారికి జీవిత అనుభవం ఎక్కువ ఉంటుంది. మీ ఇంట్లో ఎవరైనా ముసలి తలకాయలు ఉంటే వాళ్ళు ఆ సలహాలు అడుగుతూ ఉండండి. మీరు అయితే వాళ్ళకి జీవితానుభవం ఎక్కువ ఉంటుంది, మనకంటే వాళ్ళకి జీవితానుభవం ఎక్కువ ఉంటుంది. అంటే ఎన్నో కష్టాలు వాళ్ళ జీవితంలో చూసుంటారు వాళ్ళు. నీ ఇష్టమైన మార్గంలో నువ్వు ప్రయాణం చెయ్యి. ఇక్కడ విషయాలు ఉపయోగం చూడండి, ఒక జ్ఞాన మార్గంలోనే మీరు ప్రయాణం చేయండి, విచారణ మార్గంలోనే ప్రయాణం చేయండి అని ఆచార్య రమణ స్వామి చెప్పటం లేదు. నీకు నచ్చిన మార్గంలో, మీరు మెచ్చిన మార్గంలో, మీ పూర్వజన్మ సంస్కారాన్ని అనుసరించి మీకు ఏదైతే తేలిగ్గా ఉందని అనిపిస్తుందో ఆ మార్గంలోనే ప్రయాణం చేయండి. కానీ మీరు అందులోనమై మీరు పనిచేయండి, అందులో మీ మనసును నిలబెట్టి పనిచేయండి. పరిపూర్ణమైనటువంటి భక్తి చోడు ఈశ్వరుడు అనేవాడు ఒకడు ఉన్నాడు అనేది పనిచేయండి అయ్యా. అలా పనిచేస్తే మరణానంతరం నువ్వు ఒక్కడే ప్రయాణం చెయ్యక్కర్లేదు, నేను నీకు జపస్తా అంటున్నాడు పరమేశ్వరుడు. మీ ఇంట్లో ఎవడైనా ముసలివాళ్ళు ఉంటే వాళ్ళకి సేవ చేస్తే మీరు పూజలు కూడా చేయక్కర్లేదు. మీ ఇంట్లో ఎవడైనా ముసలివాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళకి మీరు సేవ చేస్తే మీరు పూజ కూడా చేయక్కర్లేదు. కొంతమంది ఎలా ఉంటారంటే ఆ ముసలి వాళ్ళు ఉన్న గదిలో ఎప్పుడు ఖాళీ అయితే ఆయన కనిపెట్టుకుంటున్నారు. ఆ మామగారు నిజమే అంటున్నారు. అది ఇప్పుడు నేనేదో ఊహించి చెప్పానంటే మీరు చెప్పిన మాట నిజమే అంటున్నారు మామగారు. ఇప్పుడు మన ఇంట్లో అయ్యారు గదిలో ఉంటానుకుని అందులో గదిలో ముసలమ్మ ఉంటారు. ఈ ముసలమ్మ గది ఎప్పుడు ఖాళీ అవుతుందని కనిపెట్టుకుని వాళ్ళు మనం ముసలమ్మని చూస్తానండి. నేనేదో మామూలుగా చెబుతున్నాను అనుకుంటే రైతే నాన్నగారు మీరు చెప్పిన రైతే అంటున్నారు మామగారు. చూడక్కర్లేదు ఆ గది ఎప్పుడు ఖాళీ అవుతుందని కనిపెట్టుకునే వాళ్ళు ఉన్నారు. కానీ జీవితం ఒక మట్టి మర్చిపోకూడదు. మనం కూడా 20 సంవత్సరాల తర్వాత 10 సంవత్సరాల తర్వాత మనం కూడా ముసలవాళ్ళు అవుతామని మర్చిపోతుంది. మన శరీరం ఎప్పుడు ఇలా ఉంటుందనుకోవద్దు. ఇంకో 20 సంవత్సరాల తర్వాత మనం కూడా ముసలవాళ్ళం అవుతాం అనే విషయం మట్టికి మర్చిపోవద్దు మీరు. అయితే ఇక్కడ భగవాన్ చెప్పేది ఏంటంటే, మీరు యాంత్రికంగా చేయొద్దు. ముసలవాళ్ళని చూసినా ప్రేమగా చూడండి, యాంత్రికంగా చేయొద్దు. ఆ చేసేది మీరు ఎలా చూసినా ఇష్టంగా చూడండి. యాంత్రికంగా మెకానికల్గా వద్దు, ఇష్టంగా చేయండి, ప్రేమగా చేయండి. మీరు ముసలవాళ్ళకి ఎలా సేవ చేస్తారని మీకు పూజతో పని లేదు. పూజ కంటే పూజ చేయటం వల్ల ఎంత ఫలితం వస్తుందో అంతకంటే అనంతమైన ఫలితం పరమేశ్వరుడు మీకు ఇస్తాడు. ఇచ్చాడు కర్మఫలాన్ని ఇచ్చేవాడు ఆయన. అయితే ఇప్పుడు భగవాన్ చెప్పేది ఏంటంటే, నువ్వు దేవుడికి పూజ ఎలా చేస్తున్నావో ముసలవాళ్ళకి ఏదైనా సేవ చేసినప్పుడు కూడా అది సేవ అనుకోవద్దు, అది కూడా పూజ. ముసలవాళ్ళకి నీ ఇంట్లో ముసలవాళ్ళకి సేవ చేస్తున్నావు అది సేవ అనుకోవద్దు, అది కూడా పూజ అనుకునే చెయ్యి. అది సేవ కాదు, పూజ. అంటే దేవుడికి మనం పూజ చేసేటప్పుడు దేవుడికి పుష్పాలు అవి పెడతాం అనుకుంటాం, దేవుడికి అది సేవ అనుకోం, పూజ అనుకుంటాం. అలా మీ ఇంట్లో ఎవరైనా పెద్దలు ఉన్నప్పుడు వాళ్ళకి ఏదైనా సేవ చేస్తే అది సేవ కాదు అయ్యా. నిజమైన భక్తులు ఏమనుకుంటా అంటే అది కూడా పూజ అనుకుంటాడు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. ఈ రెండు అవతారాలు పెద్ద పెద్ద ఓడలు, కొన్ని లక్షల మందిని తీసుకుపోతాయి. ఒక వేడది కృష్ణుడు ఒక పెద్ద ఓడ, రాముడు ఒక పెద్ద ఓడ. ఒక్కో ఓడ కొన్ని లక్షల మందిని తీసుకుపోతాయి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. ఓం నమో నారాయణాయ. నారాయణ నారాయణ నాలుగు అక్షరాలు, పురుషార్థాలు నాలుగు, ధర్మ అర్థ కామ మోక్షం. నారాయణ ఎన్ని అక్షరాలు? నాలుగు అక్షరాలు. ఆ నాలుగు పురుషార్థాలకి నాలుగు అక్షరాలు చాలు. నారాయణ 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 ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ. అందులో ఉత్తమ పురుషార్థం ఏది? మోక్షం. పరమ పురుషార్థం, ఉత్తమ పురుషార్థం ఏంటది? మోక్షం. ఎందులోంచి మోక్షం? ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, ఎందులోంచి? కామక్రోధములలోంచి. ఇక్కడ ఇంతకుముందు శ్లోకంలో కృష్ణుడు చెప్పి ఎందులోంచి మోక్షం, అది అది నిజమైన పురుషార్థం. పునర్జన్మలోంచి విడుదల చేసే నా పురుషార్థం. నారాయణ నారాయణ ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, నారాయణాయ నారాయణాయ, ఓం నమో నారాయణాయ నారాయణాయ, ఓం నమో నారాయణాయ నారాయణ 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 నారాయణ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ నారాయణాయ నారాయణాయ, ఓం నమో నారాయణాయ నారాయణాయ, ఓం నమో నారాయణాయ నారాయణ 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 నారాయణ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ నారాయణ నారాయణ. ఓ